Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Ram, Hare Ram, Ram Ram, Hare Hare. Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Hare Rama, Rama Rama, Hare Hare. Krishna, 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 Hare Hare, Hare Rama, Hare Rama, Hare Hare. Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Hare Rama, Rama Rama, Hare Hare. Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Hare Rama, Rama Rama, Hare Hare. Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Hare Rama, Rama Rama, Hare Hare. Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Hare Ram, Ram Ram, Hare Hare. Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Hare Ram, Ram Ram, Hare Hare. Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Hare Rama, Rama Rama, Hare Hare. Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Hare Rama, Rama Rama, Hare Hare. Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Hare Rama, Rama Rama, Hare Hare. Radha Govinda Ashta Sakhi Vrinda Shri Radhe. Jaya Radha Madhava Kunja Vihari. Jaya Radha Madhava Kunja Vihari. Jai गोपी जाना बाधा रे गोपी जना वल्लभ गिरिवर धारी यशोदनंदन व्रज जन रंजना यशोदनंदन व्रज जन रंजना यमुना तीरा वनचारी यमुना तीरा वनचारी जय राधा माधव कुंज बिहारी जय राधा माधव कुंज बिहारी जय गोपीजन वल्लभ गिरिवर धारी जय गोपीजन वल्लभ गिरिवर धारी यशोदनंदन व्रज जन रंजना यशोदनंदन व्रज जन रंजना यमुना तीरा वनचारी यमुना तीरा वनचारी जय राधा माधव कुंज बिहारी जय राधा माधव कुंज बिहारी हरे कृष्णा कृष्ण कृष्णा रे हरे हरे रामा हरे रामा राम रामा रे हरे हरे कृष्णा कृष्ण कृष्णा हरे 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 रामा हरे रामा राम रामा हरे 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 कृष्णा कृष्ण कृष्ण हरे 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 रामा हरे रामा राम रामा हरे 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 कृष्णा कृष्ण कृष्णा हरे 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 रामा हरे रामा राम रामा हरे 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 कृष्णा कृष्ण कृष्ण हरे हरे Hare Rama, Hare Rama, Rama Rama, Hare Hare. Jaya Radha Govinda Ashta Sakhi Vrinda Shri Radhe Jaya Giri Govardhan Giri Govardhan Giri Govardhan Jaya Giri Govardhan Jaya Gauranitai, 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 Jaya Gauranitai. Jaya Jaya Prabhupada, 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 Prabhupada. Jaya Jaya Prabhupada, 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 Prabhupada.
Jaya Vishnu Paramahamsa Parivrajaka Charya Stotra Sata Shri Srimad Vishnuvayam Vyas Shri Vaishnava Arvinda Bhaktivedanta Swami Prabhupada Ki Jaya. Jaya Vishnu Pad Paramahamsa Parivrajaka Charya Stotra Sata Shri Srimad Vishnuvayam Vyas Shri Bhakti Siddhanta Saraswati Thakur Ki Jaya. Ananta Kodi Vaishnava Vrinda Ki Jaya. Mohan Acharya Shri Haridas Thakur Ki Jaya. Prem Se Kaho Shri Krishna Chaitanya Paramanati Ananda Shri Advaita Gadadhara Shri Vasati Gaur Bhakta Bandhi Ki Jaya. Shri Shri Radha Krishna Gopa Gopinath Shyama Kunda Radha Kunda Giri Govardhan Ki Jaya. Rajabhumi Shri Vrindavan Dham Ki Jaya. Navadeep Shri Mayapur Dham Ki Jaya. Purushottama Kshetra Shri Jagannapuri Dham Ki Jaya. Gangama Yamunamai Ki Jaya. Vrinda Devi Tulasi Maharani Ki Jaya. Shri Harinam Sankirtan Ki Jaya. Srila Prabhupada Transcendental Book Distribution Ki Jaya. The Most Merciful Lordship Shri Shri Radha Govinda Ashta Sakhi Vrinda Ki Jaya. Shri Giriraj Maharaj Ki Jaya. Shri Shri Chaitanya Chandra Mahaprabhu Ki Jaya. Samaveda Gaura Bhakta Vrinda Ki Jaya. Nithai Gaur Premanande. All glories to the humble devotees. All glories to the humble devotees. All glories to the humble devotees. All glories, all glories, all glories to Shri Guru and Gauranga. All glories to Shri Prabhupada Ki Jaya. Nandanandana Govinda Das Chakraha Chakradhari Govinda Das Bhakta Ravi Vaikunteshwara Govinda Das. Last class meer vachara bro later. Bhakta Raghavendra Amal Harinam Das Rajendra Gopinath Das, is he here? Bhakta Tulasi Balaji, Bhakta Shyam. Last time, later. Bhakta Nikit, Ashray Gauradas. Bhakta Ashok, Bhakta Ramdas, Bhakta Rudrapa, Bhakta Gopi, Chaitanya Sankirtana Das, Dinabandhu Das, Vachadu Kada Morning, Chakrapani Acharya Das, Good Morning. Brahmananda Krishna Das, Radha Krishna Prasad Das, run out of station. You're waiting for him to come back. Bhakta Satyanarayana, Bhakta Satish, Bhakta Panduranga, Bhakta Tulasi Narayana, Bhakta Shivalingam, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ. నానా శాస్త్ర విచారణైక నిపుణో సద్ధర్మ సంస్థాపకో లోకానాం హితకారిణో త్రిభువనే మాన్యో శరణ్యాకరో రాధాకృష్ణ పదారవింద భజన ఆనందేన మత్తాలికో వందే రూప సనాతనో రఘుజుగో శ్రీజీవ గోపాలక. ఓం అజ్ఞాన తిమిరంధస్య జ్ఞానాంజన శలాకయా చక్షురుమిళితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీ చైతన్య మనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపాకరామయం దదాతి స్వపదాంతికం వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యేవ చ పదితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభో నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్తవృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. మూకం కరోతి వాచాలం పంగుం లంగాయతే గిరిం యత్కృపాతమహం వందే శ్రీగురుం దీనతారినాం. గత వారం మనం భగవద్గీత ఉపోద్ఘాతం, తర్వాత ఈశోపనిషత్ ఉపోద్ఘాతం, ఈ రెండు కూడాను నేను ఇంతవరకు చెప్పినటువంటి క్లాసుల్లో కవర్ చేశాను. ఇన్ని రోజులు ఏవైతే పన్నెండు క్లాసులు ఏవైతే అయ్యాయో ఈ క్లాసులన్నీ కూడాను ఆ రెండు ఉపోద్ఘాతాల మీద ఆధారపడి నేను చెప్పడం జరిగింది. సో ఇక్కడ నుంచి ఈ రోజు నుంచి నేను ఉపదేశామృతం మీద చెప్పాలనుకున్నాను, ఉపదేశామృతం గురించి చర్చ చేద్దాం అనుకుంటున్నాను. అది మీ అందరికీ కూడా సమ్మతమే కదా ఉపదేశామృతం, ఎందుకంటే ఇది చాలా చాలా ముఖ్యమైనటువంటి పుస్తకం. ఉపదేశామృతం చాలా ముఖ్యమైనటువంటి పుస్తకం, చాలా ఆచరణకు సంబంధించినటువంటి పుస్తకం ఉపదేశామృతం. ఉపదేశామృతం గురించి చర్చ చేసే ముందు ఇది ఎవరు రాశారు? రూప గోస్వామి రాశారు. సో గోస్వాముల గురించి ఒక చిన్న ఇంట్రడక్షన్, తర్వాత రూప గోస్వామి గురించి ఇంట్రడక్షన్, రూప సనాతనం గురించి, దాని తర్వాత దీంట్లోకి వెళ్దాం. ఉపోద్ఘాతం ఉపదేశామృతానికి తొలి పలుకు, దాని తర్వాత యాక్చువల్ శ్లోకానికి మనం ఈరోజు వెళ్ళగలిగితే వెళ్తాం, లేకపోతే నెక్స్ట్ శ్లోకం. మనందరికీ తెలిసినటువంటి విషయమే, చైతన్య మహాప్రభు పుస్తకాలు ఏమీ రాయలేదు. చైతన్య మహాప్రభు ఇచ్చినటువంటి మనకి సూచనలు ఏ రూపంలో ఉన్నాయి? కేవలం 8 శ్లోకాల రూపంలో ఉన్నాయి. ఆ 8 శ్లోకాలని మనం శిక్షాష్టకంగా మనం రోజు వాటిని పఠిస్తూ ఉంటాం. 8 శ్లోకాల్లో మొత్తం చైతన్య మహాప్రభు ఇచ్చినటువంటి టీచింగ్స్ అన్నీ కూడా ఏమున్నాయి ఈ మొత్తం 8 శ్లోకాల్లో. అంటే ఒక ప్రారంభ దశ నుంచి అత్యున్నతమైనటువంటి దశ వరకు భక్తులు తీసుకెళ్లే సూచనలన్నీ కూడాను ఈ 8 శ్లోకాల్లో నిగూఢంగా ఉన్నాయి. అయితే ఇక్కడ ఒక గొప్ప ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఎంత లోతైనటువంటి ఈ సూచనల్ని మనలాంటి వాళ్ళందరూ కూడాను యాక్సెస్ చేసే విధంగా మనకి ఎక్స్ప్లెయిన్ చేసినటువంటి వాళ్ళు గోస్వాములు అన్నమాట. సో వాళ్ళు చైతన్య మహాప్రభు ఇచ్చినటువంటి ఈ టీచింగ్స్ ని ఎక్స్పాండ్ చేశారు. అంటే వివరణాత్మకంగా కొన్ని వందల వేల 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 వర్సెస్తో ఎక్స్ప్లెయిన్ చేశారనమాట వాళ్ళు. ముఖ్యంగా సనాతన గోస్వామి, జీవ గోస్వామి, సనాతన గోస్వామి, రూప గోస్వామి వీళ్ళిద్దరు కూడా ముఖ్యంగా కొన్ని రాశారు. వీళ్ళ తర్వాత దీన్ని చాలా వాళ్ళ టీచింగ్స్ని మళ్ళీ ఇంకా ఇంకా ఎక్స్ప్లెయిన్ చేసినటువంటి వారు జీవ గోస్వామి. జీవ గోస్వామి ఎవరో తెలుసు కదా, సనాతన రూప గోస్వామి ఇద్దరు కూడాను అన్నదమ్ములు, అది అందరికీ తెలిసినటువంటిది కదా. జీవ గోస్వామి అన్న కొడుకు అనమాట. రూప గోస్వామి, సనాతన గోస్వాములకి ఇంకొక అన్న ఉన్నారు, ఆయన పేరు అనుపమ. అనుపమకి కొడుకే జీవ గోస్వామి. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఆయన కొడుకు వరుస అనమాట, ఒక రకంగా కొడుకు వరుస. సో జీవ గోస్వామి వీళ్ళ తర్వాత, రూప సనాతన గోస్వాముల తర్వాత జీవ గోస్వామి చైతన్య మహాప్రభు టీచింగ్స్ ని, గోస్వాములు ఇచ్చిన టీచింగ్స్ ని ఎక్స్ప్లెయిన్ చేసినటువంటి ఈ ఆరుగురు గోస్వాములు కూడా అన్ను. మిగిలిన ముగ్గురు గోస్వాములు తెలుసు కదా, రఘునాథ్ దాస్ గోస్వామి, రఘునాథ భట్ట గోస్వామి, గోపాల భట్ట గోస్వామి. రూప సనాతన గోస్వామి ఇద్దరు కూడాను వారు చాలా గొప్ప కుటుంబంలో పుట్టినటువంటి వారు. సరస్వత బ్రాహ్మణ కుటుంబంలో పుట్టినటువంటి వాళ్ళు, కర్ణాటకలో పుట్టినటువంటి వాళ్ళు. వాళ్ళు చాలా ఆధ్యాత్మికంగా ఎంతో పురోగతి సాధించినటువంటి వారు. అప్పటికే ఆధ్యాత్మిక మూల సూత్రాలు తెలిసినటువంటి వారు. అయినప్పటికీ కూడా వారు ఆశ్రయం, ఎవరి ఆశ్రయం తీసుకోవాలని ఆలోచిస్తున్నప్పుడు వారికి అనిపించింది చైతన్య మహాప్రభు ఆశ్రయం తీసుకోవాలని వారికి అనిపించింది, రూప సనాతన గోస్వామి. అయితే వీళ్ళిద్దరూ కూడా చైతన్య మహాప్రభు ఆశ్రయాన్ని తీసుకునే ముందు వాళ్ళు బెంగాల్లో ఉన్నప్పుడు నవాబ్ హుస్సేన్ షా గవర్నమెంట్లో వాళ్ళు పనిచేసేటువంటి వాళ్ళు. నవాబ్ హుస్సేన్ షా గవర్నమెంట్లో పనిచేయాల్సినటువంటి అవసరం ఎలా వచ్చింది అని అంటే, హిందువులందరికీ కూడాను చాలా నచ్చినటువంటి వ్యక్తులు వీళ్ళిద్దరు మొత్తం బెంగాల్లో. సో ఈ నవాబ్ హుస్సేన్ షా ఏమనుకున్నాడంటే, ఈ హిందువుల్ని బ్రాహ్మణుల్ని కంట్రోల్ చేయాలంటే మేము కంట్రోల్ చేయలేము, కాబట్టి మా తరఫు నుంచి ఎవరైనా ఒక గొప్ప వ్యక్తిత్వం కలిగినటువంటి వాళ్ళు కంట్రోల్ చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో వీళ్ళిద్దరిని పిలిపించాడు, రూప సనాతులను పిలిపించి, మీరు నా గవర్నమెంట్లో ఫైనాన్స్ మినిస్టర్గా, ప్రైమ్ మినిస్టర్గా ఉండండి, ఆర్థిక మంత్రి, ప్రధానమంత్రిగా ఉండండి అని చెప్పి వాళ్ళని రిక్వెస్ట్ చేశాడు. రిక్వెస్ట్ చేస్తే వాళ్ళకి ఏమాత్రం ఇంట్రెస్ట్ లేదు, ఇలాంటి ఉన్నతమైన పదవులను స్వీకరించాలని వాళ్ళకి ఎలాంటి ఆశ లేదు. సో వాళ్ళు తిరస్కరించారు. తిరస్కరిస్తే నవాబ్ హుస్సేన్ షా చెప్పినటువంటిది ఏమిటంటే, మీరు ఈ పదవుల్ని మీరు స్వీకరించి నాతో పాటు పనిచేయడమైనా పనిచేయండి, లేదనంటే మీరు ఎవరు శ్రేయస్సు కోరుకుంటున్నారో, ఈ బ్రాహ్మణులు, వైష్ణవులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ టార్చర్ పెడతాను, మిమ్మల్ని ఖైదు చేస్తాను, ఈ రెండింటిలో మీకు ఏది కావాలో ఎంచుకోండి, నాతో పనిచేసి వాళ్ళని కాస్త సరిగ్గా చూసుకుంటారా, లేకపోతే మీరు ట్రబుల్లో పడి వాళ్ళందరినీ ట్రబుల్లో పెడతారా అని చెప్పి భయపెట్టి రూప సనాతన గోస్వాములు ఇద్దరు కూడాను ఆయన చేజెక్కించుకొని వాళ్ళని ఫైనాన్స్ మినిస్టర్గా, తర్వాత ప్రైమ్ మినిస్టర్గా యాక్సెప్ట్ చేయించాడు. సో వాళ్ళిద్దరూ కూడాను చేసేది లేక, ఎందుకనంటే వాళ్ళు వైష్ణవుల్ని టార్చర్ పెడితే భరించలేరు. ఇంకోరు వైష్ణవ అంటే పరదుఖ దుఃఖి, ఇంకోటి దుఃఖాన్ని చూడలేనటువంటి వాడు వైష్ణవుడు. సో వీళ్ళు ఒప్పుకున్నారు. బట్ వీళ్ళు ఒప్పుకున్న తర్వాత ఏమైందంటే, వాళ్ళిద్దరు పేర్లు మార్చేశాడు నవాబ్ హుస్సేన్ షా. ఒక ఆయనకి పేరు ఇచ్చింది దాబీర్ కాష్, సనాతన గోస్వామి పేరు దాబీర్ కాష్, సారీ రూప గోస్వామి పేరు దాబీర్ కాష్, సనాతన గోస్వామి పేరు సాకార్ మల్లిక్. సో ఈ రెండు పేర్లు అంటే మొత్తం వాళ్ళని మహమ్మదీయులుగా చేంజ్ చేయడానికి ఆయన ప్రయత్నం చేశాడు. వాళ్ళు హార్ట్లో మారలేదు అనుకోండి. సో ఎప్పుడైతే ఇలా చేంజ్ చేసేసి మహమ్మదీయులకి సర్వెంట్గా పనిచేస్తున్నారో వీళ్ళిద్దరూ, అక్కడ హిందూ సమాజం అంతా కూడా వీళ్ళని వెలివేసింది అనమాట. ఎవరి కోసం అయితే వీళ్ళు ప్రాణాలు త్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్నారో వాళ్లే వెలివేశారు. చూడండి ఈ ప్రపంచం ఇలాగే ఉంటుంది. సో ఇది మనం నేర్చుకోవాల్సింది ఏంటినంటే, మీరు ఎప్పుడైనా ప్రచారం చేసి వైష్ణవ ప్రచారం చేస్తూ ఉన్నారనుకోండి, ఏమి ఎక్స్పెక్ట్ చేయొద్దు అంటే అందరూ మిమ్మల్ని గార్లెండ్లో వేస్తారని మాత్రం ఎక్స్పెక్ట్ చేయొద్దు. మీరు ఎవరినైతే ఉద్ధరించాలనుకుంటారో వాళ్లే ఏం చేస్తారు, గోతులు అవుతారు. దానికి సిద్ధపడే ప్రీచింగ్ చేయండి, దానికి సిద్ధపడే ప్రీచింగ్ చేయండి. ఎందుకనంటే ప్రీచింగ్ చాలా డేంజరస్. ఏంటి, మనకి ఎక్కడైతే లోపం ఉందో ఆ నరువుని ఇలా లాగుతూ బాగా నొప్పేస్తారు కదా, ఆ నొప్పి వల్ల వాళ్ళు ఏం చేస్తారు, మనల్ని ముష్టిఘాతాలు ఇస్తారు అనమాట. నాలో మార్పు తీసుకురావడానికి ట్రై చేస్తావా, నువ్వే నాకు వద్దని చెప్పి మొహమ్మద్ కొడతారు. ఇది ప్రీచింగ్ అంటే. యాక్చువల్గా ప్రీచింగ్ అంటే ఏదో పైపై అని చెప్పి వాళ్ళని ప్లీచ్ చేయడం కాదు. ప్రీచింగ్ అంటే మనలో ఉండే మాలిన్యాలని తెలుసుకునే విధంగా మనకి తెలియజెప్పడం. అది చాలా, దాని చాలా రిస్క్తో కూడినటువంటి పని. కాబట్టి ఏమవుతుంది, కొంతమంది అప్సెట్ అయ్యే అవకాశం కూడా ఉంది. మనం కొద్ది మాలిన్యాల గురించి ఎక్కువ మాట్లాడనుకోండి, మీకు కూడా అనిపిస్తుంది నా గురించి ఆయన మాట్లాడుతున్నాడు, ఎవరో చెప్పుంటారు నా గురించి ఈయనకి, అందుకే నా గురించి ఆయన మాట్లాడుతున్నాడు అనిపిస్తుంది. అవునా కదా? యాక్చువల్గా నాకేం తెలియదు, మీ పర్సనల్గా ఎవరెవరు ఎలాంటి స్ట్రగుల్స్ పొందుతున్నారో నాకు తెలియదు. బట్ శాస్త్రం డిస్కస్ చేసేటప్పుడు అన్నీ డిస్కస్ చేయాలి మనం. సో అప్పుడు మనం దాన్ని పాజిటివ్గా తీసుకుంటే మనం మారడానికి అవకాశం ఉంది. నెగిటివ్గా తీసుకుంటే చెప్పే వ్యక్తి మీద నెగిటివ్ ఆలోచనలు వచ్చే అవకాశం ఉందన్నమాట. సో ఇది మన యాటిట్యూడ్ బట్టి ఆధారపడి ఉంటుంది అన్నమాట. అందుకే రిస్క్, ప్రీచింగ్ ఈజ్ వెరీ రిస్కీ థింగ్. నోరిప్పుతున్నావు అంటే దేనికి సిద్ధంగా ఉండు, రాళ్లతో కొట్టించుకోవడానికి సిద్ధంగా ఉండు అని అర్థం అన్నమాట. భక్తి సిద్ధాంత సరస్వతి నోరిప్పితే ఎలా ఉంటుంది తెలుసా, తూటాలే వస్తాయి. నిన్నే కదా భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ డిసప్పియరెన్స్ డే, ఆయన లెక్చర్లు మీరు చదివిన మీకు అర్థం, మనకి ఎవరికి అర్థం కాదు. ఎందుకంటే ఆయన లెక్చర్లు ఎంత హై లాంగ్వేజ్లు ఉంటే స్కాలర్స్కే అర్థం కాదు, బట్ అందులో అంతర్లీనంగా ఒక మెసేజ్ ఉంటుంది, అది మనం అందరం అర్థం చేసుకోవచ్చు. ఏంటి, ప్యూర్ కృష్ణ కథ, ప్యూర్ కృష్ణ కథ, ఏమాత్రం వంక పెట్టలేనటువంటి కృష్ణ కథ, ప్యూరిటీ ఫ్లో అవుతుంటుంది అనమాట ఆయన నోటి నుంచి. అది భక్తి సిద్ధాంతం. ఆయన మాటలు మాట్లాడేటప్పుడు మొహం మీద గుద్ది మరి చెప్పే టైప్ అనమాట ఆయన. ఎందుకంటే సహజీయుల్ని, క్యాస్ట్ బ్రాహ్మణుల్ని బాగా నిరసించేవాళ్ళు. ఎందుకంటే వాళ్ళు వైష్ణవిజానికి కప్పేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళు ఏమంటున్నారు, వైష్ణవ అనేటువంటిది బ్రాహ్మణుడు కంటే గొప్పది కాదు, తక్కువది అని అనుకుంటున్నారు వాళ్ళు. బట్ ఈయన ప్రూవ్ చేసింది ఏమిటంటే, బ్రాహ్మణుడి కంటే ఇంకా ఉన్నత స్థాయిలో ఉండేటువంటిదే వైష్ణవత్వం అని ప్రూవ్ చేశారు. దానికి ఎంత సంఘర్షణ అనుభవించారు భక్తి సిద్ధాంతం. అందరూ కూడా ఆయన చంపేయడానికి కూడా ప్రయత్నం చేశారు. మీకు తెలుసు, 25,000 రూపాయలు లంచం ఇచ్చి మేము ఇతను చూసుకుంటాం, మీరు దూరకండి అని ఒక సబ్ ఇన్స్పెక్టర్ పోలీస్కి వాళ్ళు 25,000 ఇవ్వ లంచం ఇవ్వజూపారు. సో ఆయన వచ్చి ఈయన దగ్గరికి వచ్చి చెప్పాడు, మిమ్మల్ని ఎవరో చంపడానికి ప్రయత్నం చేస్తున్నా, మీరు జాగ్రత్తగా ఉండండి అని. అంటే ఎంత ఎన్వి, వాళ్ళ పొజిషన్ పోతుంది, సమాజంలో వాళ్లకున్న పొజిషన్ పోతుంది అనేటువంటి భావనతో ఒక సెయింట్లీ పర్సన్ని, ఒక గొప్ప భక్తుడిని కూడా చంపడానికి సిద్ధపడ్డాడు. వీళ్ళందరూ కూడా సిద్ధపడ్డారు. చూడండి ఎంత అన్యాయం. ఇది ఇంద్రుడు చేసింది కూడా అంతే. ఎంత పయసింద్ర, కృష్ణుడు ఒక సాధారణ వ్యక్తిగా పరిగణించి తన మాట వినట్లేదు, తన మాటలతో వేరే వాళ్ళందరినీ కూడా ఇంద్రపూజ జరపకుండా ఆపు చేయించాడు అనేటువంటి కోపంతో ఎంతో గొప్ప భక్తులైనటువంటి కృష్ణునికి, ఎంతో గొప్ప భక్తులైనటువంటి బృందావన వాసుల్ని చంపేయడానికి ప్రయత్నం చేసి సంవర్తక మేఘాలని పంపించాడు. అంటే ఏం లేదు, నేను చెప్పబోతున్నది ఏంటంటే, ఎన్వి ఏదైతే ఉందో చూసారా, ఈ అసూయ మనిషిని పిశాచిని చేస్తుంది. ఆ పిశాచత్వంతో మనం ఎవరైతే మన యొక్క ఉద్ధరణ కోరుకుంటారో వాళ్ళను కూడా ఏమీ అనడానికి వెనకాడం అనమాట. ఏదైనా అనేస్తాం. ఎన్వికి అంత గొప్ప శక్తి ఉందన్నమాట, నెగిటివ్ శక్తి. ప్రేమకి ఎంతైతే పాజిటివ్ శక్తి ఉందో ఎన్వికి, ద్వేషానికి అంత నెగిటివ్ శక్తి ఉందన్నమాట. అందువల్ల రూప సనాతన గోస్వాములు చేసింది, ఆచార్యులు చేసింది, వాళ్ళు చేసిన త్యాగాలు ఇంతంత కావు. మనలాంటి వాళ్ళందరూ కూడా ఈరోజు మనం, మీరు ఎక్కడికి వెళ్ళినా శ్రీ వైష్ణవులు కానీ మధు వైష్ణవులు కానీ మిమ్మల్ని అంటే మన అందరినీ కూడా ఆ మాత్రమైనా రెస్పెక్ట్ ఇచ్చి కాస్త సాధువులాగైనా పరిగణిస్తున్నారంటే కారణం ఈ ఆచార్యులు. వీళ్ళు పోరాడి వైష్ణవత్వం కులమతాలకి అతీతమైనటువంటిది, ఎవరైనా వైష్ణవుడు అవ్వచ్చు అనేటువంటిది నిరూపించేది శాస్త్రంలో ఉంది. ఇదేం వీళ్ళకి తెలియదు కాదు, వాళ్ళకే తెలుసుది. కానీ వాళ్ళు దాన్ని పట్టించుకోరు, శాస్త్రంలో ఉన్నదాన్ని పట్టించుకోరు. ఇది నిజం అవ్వదులే అని చెప్పేస్తారు. కాబట్టి బర్త్ రైట్తోనే వాళ్ళు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. బర్త్ రైట్, నేను బ్రాహ్మణుడికి పుట్టాను కాబట్టి నేనే వెళ్తాను అనేటువంటిది. నాకే ప్యూరిటీ ఉంది, నాకే అన్ని లక్షణాలు ఉన్నాయి, నేనే శాస్త్రాలు చదవడానికి అర్హుణ్ణి, నేనే శాస్త్రాలని వేరే వాళ్ళకి చెప్పడానికి అర్హుణ్ణి, నేనే గురువుకి అర్హుణ్ణి, ఇన్ని రకాలుగా వాళ్లే అన్ని ఉన్నతమైనటువంటి పొజిషన్స్ని యాక్సెప్ట్ చేసేటువంటి. సో ఈ ఆచార్యులు, ఈ ఉన్నతమైనటువంటి వైష్ణవుడు ఉన్నతుడు, బ్రాహ్మణుడు ఈ చాతుర్వర్ణంలోకి వస్తాడు. వైష్ణవుడు ట్రాన్సెండెంటల్ పర్సన్ అనేటువంటిది నిరూపించకపోయింటే మనమేం వైష్ణవులం కాకపోవచ్చు. మనం ఇప్పుడిప్పుడే ప్రాక్టీస్ చేయడానికి వచ్చేటువంటి మనం ప్యూర్ వైష్ణవస్ కాదు. అయినప్పటికీ కూడా మనకు ఒక గుర్తింపు ఉంది కదా. ఈరోజు బ్రాహ్మణులతో పోల్చినా వేరే వాళ్ళతో పోల్చినా మనకు ఒక గుర్తింపు ఉంది అని అంటే ఈ గుర్తింపు కారణం ఈ ఆచారాలు అన్నమాట. సో మనం ఎప్పుడు కూడా వారికి కృతజ్ఞతాపూర్వకంగా ఉండాలి వాళ్ళకి మనం. సో అదేవిధంగా ఈ రూప సనాతన గోస్వాములు చేసిన సాక్రిఫైసెస్ ఇంత అంత కాదు. వాళ్ళు ఏ వైష్ణవుల్ని రక్షించడానికి ఏ బ్రాహ్మణులు రక్షించడానికి వాళ్ళు ఇన్ని బాధలు పడి వెలివేయబడ్డారు వాళ్ళు. ఎవరినైతే రక్షించాలనుకున్నారో వాళ్ళే వీళ్ళు వెలివేసేసారు. సో ఆ టైంలో వాళ్ళు ఒక లెటర్ రాశారు చైతన్య మహాప్రభుకి. ఒకటి కాదు, రెగ్యులర్గా లెటర్లు రాస్తున్నారు చైతన్య మహాప్రభుకి. మేము ఇక విశ్వవలయంలో చిక్కుకున్నాం, ఈ నవాబ్ హుస్సేన్ షా అనేటువంటి ఒక కిరాతకుడి కింద పనిచేయాల్సినటువంటి పరిస్థితుల్లో చిక్కుకున్నాం, దయచేసి మమ్మల్ని డెలివర్ చేయండి, మమ్మల్ని మీ యొక్క ఆశ్రయంలోకి తీసుకుండా అని ఎన్నో లెటర్లు రాశారు. కొన్ని సంవత్సరాల తర్వాత ఒక్క లెటర్కి రిప్లై వచ్చింది చైతన్య మహాప్రభు నుంచి, త్వరలో కృష్ణుడు మీకు కృప చూపిస్తాడు అని. సో అప్పుడు చైతన్య మహాప్రభు బృందావనానికి వెళ్తున్నప్పుడు, పూరి నుంచి బృందావనానికి వెళ్తున్నప్పుడు దారిలో రామకేళి అనేటువంటి ఒక ప్రదేశంలో ఉన్నప్పుడు వీళ్ళని రమ్మని ఆయన కబురు పంపించారు. అప్పుడు రామకేళిలో వీళ్ళిద్దరూ కూడా చైతన్య మహాప్రభుని కలవడం జరిగింది. కలిసిన తర్వాత చైతన్య మహాప్రభు రూపగోస్వామికి 10 రోజులు, సనాతన గోస్వామికి 40 రోజుల పాటు ఒకరికి ప్రయాగలో ఇంకొకరికి వారణాసిలో వాళ్ళకి శిక్షణ ఇచ్చి వాళ్ళకి కృష్ణ చైతన్య తత్వాన్ని చెప్పిన తర్వాత అప్పుడు రాసినటువంటి పుస్తకాలు అన్నమాట. సనాతన గోస్వామి రాసింది బృహద్ భాగవత అమృత, తర్వాత ఇంకా ఏంటది కళ్యాణ కల్పతరు కాదు ఇంకోటి ఉంది, అది భక్తి వినోద్ ఠాకూర్ రాసింది హరిభక్తి విలాస. ఇవి సనాతన గోస్వామి రాసినటువంటి ముఖ్యమైనటువంటి, ఇంకా చాలా గ్రంథాలు రాశారు బట్ ముఖ్యమైనటువంటి వైష్ణవ ఆచరణకు సంబంధించి హరిభక్తి విలాస అంటే ఒక వైష్ణవుడు ఎలా ఆచరణ చేయాలనేటువంటిది రాసింది. తర్వాత డీపర్ ట్రూత్స్ ఆఫ్ గోలోక బృందావనం, అందులో భగవంతుడు ఎలా లీలలు చేస్తాడు, తన భక్తుడితో ఎలా తాను పరిగణిస్తాడు వ్యవహరిస్తాడు అనేటువంటిది ఈ బృహద్ భాగవత అమృతంలో ఉంది. అంటే ఒక సోల్ జర్నీ, ఒక వ్యక్తి భౌతిక ప్రపంచం నుంచి ఆధ్యాత్మిక ప్రపంచానికి వెళ్ళేటప్పుడు ఎలా వెళ్తాడనేది బృహద్ భాగవత అమృతంలో ఉంది. అది మనం ప్రస్తుతం చదవాల్సిన అవసరం లేదు, నేను జస్ట్ చెప్తున్నాను ఆయన ఏం రాశాడు. రూపగోస్వామి మాత్రం కొన్ని పుస్తకాలను రాశారు, అవి చాలా 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 ముఖ్యమైనటువంటి పుస్తకాలు. వాటిని ప్రభుపాదులు వారు ప్రత్యేకించి ట్రాన్స్లేట్ చేశారు ఇంగ్లీష్లో. రూపగోస్వామి రాసినటువంటి అతి ముఖ్యమైనటువంటి పుస్తకాల్లో 2 పుస్తకాలు మనం రెగ్యులర్గా చదువుకుంటాం. ఆ 2 పుస్తకాలు ఏమిటి, ఒకటి ఉపదేశామృతం, ఇంకోటి భక్తి రసామృత సింధు. ఈ 2 చాలా ముఖ్యమైనటువంటి పుస్తకాలు. ఉపదేశామృతం జీవితాన్ని ఆచరించడానికి చూపించే సూత్రాలు ఉపదేశామృతం ఉన్నాయి. భక్తి రసామృత సింధు ఏమిటి అంటే అది ఒక భక్తునికి లా బుక్, ఒక లాయర్కి ఐపీసీ సెక్షన్స్ ఏవైతే ఉంటాయో, ఏ సెక్షన్ ఎలా ఉపయోగించాలి, దానికి ఉండే ఇంటర్ప్రిటేషన్స్ అవన్నీ వాళ్ళు మీరు చూస్తారు. ఎవరైనా లాయర్ దగ్గర పెద్ద బ్యూరో ఉంటుంది, అందులో బోల్డ్ అని బుక్స్ ఉంటాయి, మీరు చూసే ఉంటారు అవునా. అవన్నీ ఎన్నో సుప్రీంకోర్టు ఆర్డర్స్ ఇచ్చినవి, తర్వాత హైకోర్టు ఆర్డర్స్ ఇచ్చినవి అవన్నీ ఉంటాయి, వాళ్ళు ఉంచుకుంటారు అనమాట. ఏ సెక్షన్కి వాళ్ళు ఎన్ని ఇంటర్ప్రిటేషన్స్ చేసి ఏ ఆర్డర్స్ పాస్ చేశారు అవన్నీ రికార్డెడ్గా ఉంటాయి, వాళ్ళని చదువుకుంటారు వాళ్ళు. సో అలా భక్తి రసామృత సింధు రూపగోస్వామి ఇచ్చినటువంటి ఒక ముఖ్యమైనటువంటి పుస్తకం. అండ్ మనలాంటి వాళ్ళకి అంటే ప్రాథమిక భక్తులకి అత్యంత ముఖ్యమైనటువంటి పుస్తకం ఏంటంటే ఉపదేశామృతం. ఉపదేశామృతం యొక్క గొప్పతనం ఏమిటి, ఉపదేశామృతం ఏం చేస్తుందంటే ఒక ప్రాథమిక భక్తుణ్ణి ఈ యొక్క వాచో వేగం, మనసో క్రోధావేగం అంటే ఒక మనకుండే ఇంద్రియాలని నిగ్రహించుకునే స్థాయి నుంచి భగవంతుని మీద ప్రేమ భక్తి పెంచుకునే విధంగా 11 శ్లోకాల్లో తీసుకెళ్తుంది, ఆచరణాత్మకంగా తీసుకువెళ్ళేటువంటి పుస్తకం అన్నమాట ఇది. అది అంత ముఖ్య అంటే సాధారణంగా 11 స్టెప్ల్లో వెళ్ళిపోవడం కష్టం కదా మామూలు. మనం ఒక చిన్న ఈ స్థితి నుంచి ఈ స్థితికి రావాలంటేనే కొన్ని జన్మలు పడుతుంది. కానీ ఈ పుస్తకాన్ని కనుక మనం యాజ్ ఇట్ ఈస్గా యథాతథంగా కనుక ఆచరించినట్లయితే మనల్ని ఎక్కడికి తీసుకెళ్తారు, రూపగోస్వామి ఒక ప్రాథమిక స్థాయి వ్యక్తి నుంచి చాలా భగవంతుని మీద ప్రేమ ఉండేటువంటి ఒక వ్యక్తిగా తీసుకెళ్తారు. ఆ 11 శ్లోకాల్లో అంత పవర్ ఉంది. ఇది మీరు ఏమనుకోవద్దు అంటే ఇదేదో మనకి ప్రభుపాదులు వారి పుస్తకాలు చిన్న పుస్తకాలు ఉంటాయి కదా చూసారా. నేను ఫస్ట్లో కృష్ణ చైతన్యంలోకి వచ్చినప్పుడు నేనేమనుకున్నానంటే ఏదైనా చిన్న పుస్తకం మొదట చదివేసి అవగొట్టేద్దాం, ఉండే పుస్తకాలు ఏమైనా ఉంటే అవగొట్టేద్దామని. అందులో ఒక పుస్తకం నాకు కనబడింది ఏంటంటే ఇది. సో ఇది మొట్టమొదటి చదివి అవగొట్టేశా. అవగొట్టేసిన తర్వాత నాకు అనిపించింది దీంట్లో నాకేం విషయం అర్థం కాలేదనిపించింది. ఎందుకంటే అది అవగొట్టే పుస్తకం కాదు, ఇది రోజు పట్టుకునే పుస్తకం. రోజు రోజు ప్రతి క్షణం పట్టుకోవాల్సినటువంటి పుస్తకం ఇది, ఉపదేశామృతం. ఇది మన జీవితం. మన జీవితం నిర్వచించబడాలి దేని ద్వారా అంటే దీని ద్వారా. మన జీవితాన్ని ఎవరైనా ప్రచురించారనుకోండి ఒక గ్రంథంలా, అందులో అంగాలన్నీ కూడాను ఉపదేశామృతానికి రిఫరెన్స్ చేస్తూ ఉండాల్సినటువంటి అంగాలు ఉండాలన్నమాట. అప్పుడే మన జీవితం అనేటువంటిది కృష్ణ కాన్షియస్ లైఫ్ అని మనం చెప్పుకోవచ్చు. దీనికి విరుద్ధంగా వ్యవహరిస్తే ఆ వ్యక్తి డివోటీనే కాదు, దీనికి విరుద్ధంగా వ్యవహరిస్తే. సో మనం అడ్వాన్స్ అవుతున్నావా లేదా అని మనం పరిశీలించి చూసుకోవడానికి కూడా ముఖ్యమైనటువంటి గ్రంథం ఉపదేశామృతం. కాబట్టి దీనికి చాలా ఇంపార్టెంట్ అటెన్షన్ పే చేయాలి. ఇది అంత తొందరగా నేనేం పూర్తి చేయను. నేను 11 శ్లోకాలే కదా అని చెప్పేసి 11 క్లాసులు పూర్తి చేసేస్తాను అనుకోకండి. దయచేసి దీనికి ఒక సంవత్సరం పడుతుంది. ఎందుకంటున్నాను తెలుసా సంవత్సరం పడుతుందని? ఒక శ్లోకానికి కనీసం నేను 10 క్లాసులైనా 6-7 క్లాసులైనా ఇచ్చాననుకోండి. అంటే ఎన్ని? 11 శ్లోకాలకి 11 5 వేసుకున్నా 55 శ్లోకాలు, 55 క్లాసులు. మనకి నెలకు ఒక వారానికి ఒకటే కదా క్లాస్ చెప్పుకుంటున్నాను. నెల అంటే మీకు సంవత్సరానికి ఎన్ని వారాలు ఉన్నాయి? 52 వారాల్లో కూడా అవుతుంది లేదు, కష్టమే. 2 సంవత్సరాలను తీసుకోవచ్చు. మీకు భయం వేస్తుంది, మీకు ఇష్టం లేదు. అలా నేను చెప్తే ఇలాగే చెప్తాను. అంటే అవగొట్టేయడం నాకు ఇష్టం లేదు. నేను మొదట్లో చేసిన తప్పుడు పని చేయను. ఈ పుస్తకం అవగొట్టేసిన తర్వాత నాకు అర్థం కాలేదు, ఏమీ అర్థం కాలేదు. ఇందులో చాలా కూలంకషంగా చర్చించాల్సినటువంటి విషయాలు చాలా ఉన్నాయి. ఎందుకంటే ఇవే మనం రోజు ప్రాక్టీస్ చేయాల్సినవివే. ఇలా డోర్ దాటి బయటకు వెళ్తే ఉపదేశామృతమే ప్రాక్టీస్ చేయాలి. ఫస్ట్ ప్రాక్టీస్ ఏమిటి? అన్నిటికంటే కష్టం ఇదే. సో వాచోవేగం ఏ ఏ సందర్భాల్లో దాన్ని ఎలా ప్రాక్టీస్ చేయొచ్చు, దానికి మూల సూత్రాలు ఏమిటి, ఇవన్నీ కూడా మనం చర్చించుకోబోతున్నాం. దాని అంతకంటే ముందు దానికి ఉండాల్సిన భావం ఏమిటి అది చర్చించుకోబోతున్నాం. సో ఎనీవే దాని దగ్గరికి తర్వాత వద్దాం. ముందు రూపగోస్వామి గురించి మాట్లాడుతున్నాం కదా. సో రూపగోస్వామికి ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉన్నది. ఆచార్యులందరిలోకెల్లా రూపగోస్వామికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఏమిటా ప్రత్యేక స్థానం? ఎందుకు ఆ స్థానం ఆయనకి ఇవ్వబడింది అని అంటే, రూపగోస్వామికి చైతన్య మహాప్రభు యొక్క కృప పూర్తిగా లభించిందని నమ్మినటువంటి వాళ్ళందరూ కూడా, ఎంతో గొప్ప గొప్ప ఆచార్యులు ఉన్నారు, గొప్ప గొప్ప భక్తులు ఉన్నారు చైతన్య మహాప్రభు చుట్టూ. మీకు తెలిసిన కొంతమంది గొప్ప భక్తుల పేర్లు చెప్పండి. చైతన్య మహాప్రభు చుట్టూ ఉన్నటువంటి గొప్ప భక్తులు, ఆ సమకాలికులైనటువంటి వాళ్ళు, హరిదాస్ ఠాకూర్, నిత్యానంద ప్రభు, ఆయన సుప్రీం లార్డ్ హింసెల్ఫ్ కరెక్టే, బట్ అద్వైతాచార్య, రామానంద రాయ్, సార్వభౌమ భట్టాచార్య, స్వరూప్ దామోదర్ గోస్వామి, ఇంకా గోపీనాథ్ ఆచార్య, శ్రీవాస్ ఠాకూర్, శ్రీవాస్ పండిట్, ఇంకా గదాధర్ పండిట్, ఇంకా అయిపోయారా అప్పుడే? చెప్పండి ఇంకా. మురారి చైతన్య, బట్ ఓకే, బట్ నేను అంటుంది వెరీ క్లోజ్ అసోసియేట్స్. మురారి చైతన్య వాళ్ళందరూ తర్వాత వచ్చినటువంటి వాళ్ళు, బట్ ప్రామినెంట్ అసోసియేట్స్. ఇంకా అద్వైత చైనీస్, ఇంకా అయిపోయారు అందరేనా? ప్రతాపరుద్ర మహారాజ్, ప్రతాపరుద్ర మహారాజ్, ఇంకా పుండరీక విద్యానిధి, ఓకే, సుపీరియర్స్ వాళ్ళందరూ కూడా, ఇంకా ఏంటి, వీళ్ళందరూ ఉన్నారు. ఇప్పుడు మీరు చెప్పినటువంటి వాళ్ళందరూ కూడా చాలా క్లోజ్ అసోసియేట్సే. హరిదాస్ ఠాకూర్ కావచ్చు, సార్వభౌమ భట్టాచార్య, రామానందరాయ్, స్వరూప్ దామోదర్ గోస్వామి, వీళ్ళందరూ చాలా చాలా క్లోజ్ అసోసియేట్స్. మరి పరంపరలో స్థానం దక్కింది చైతన్య మహాప్రభు తర్వాత ఎవరికి? రూపగోస్వామికి. ఎందుకని? కారణం ఏంటి? ఎందుకంటే ఒకరు పుస్తకం చదివే ముందు వాళ్ళు ఎవరో తెలుసుకుంటే ఆ పుస్తకాన్ని చదవడానికిలో అర్థం ఉన్నది. ఆయన ఎవరు, ఆయన ఎంత గొప్పవాడు, ఎందుకు ఆయనకు అంత స్థానం ఉన్నది అనేటువంటి తెలుసుకోవడం చాలా ముఖ్యం. రూపగోస్వామికి అంత గొప్ప స్థానం ఎందుకు ఇవ్వబడింది అంటే, చైతన్య మహాప్రభు టీచింగ్స్ ని ఆచరణాత్మకంగా దాన్ని విడమర్చి చెప్పే విధంగా ఆయన ఎక్స్ప్లెయిన్ చేశారు కాబట్టి ఆయనకు అంత గొప్ప స్థానం ఇవ్వబడింది. అంటే ఎవరైనా ఆచరణాత్మకంగా చెప్పాలి కదా. ఇప్పుడు నేనేదో ఒక మీకు అసోటరిక్గా చెప్పాను అనుకోండి, అంటే అసోటరిక్గా అంటే ఏదో ఒక వర్ణనతో ఏదో మనకు అర్థం కాని ఏదో ఒక అద్భుతమైనటువంటి వర్ణన ఉందనుకోండి, అది నేను ఎలా ఆచరించాలో నాకు చెప్పలేదనుకో, దానివల్ల ఉపయోగం ఏముంది చెప్పండి. మాయవాదులు మాట్లాడేదంతా ఎలా ఇంప్రాక్టికల్గానే కదా మాట్లాడతారు వాళ్ళు. వాళ్ళు ప్రాక్టికాలిటీకి వచ్చేటప్పటికి వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు ఏదైతే చెప్తారో దానికి విరుద్ధంగా వ్యవహరిస్తారు. ఏమంటారు వాళ్ళు, జగత్ మిథ్య జగత్ మిథ్య అంటారు, మరి జగత్తులో హాస్పిటల్ కడతారు. నువ్వు జగత్తే మిథ్య అంటావు, మళ్ళీ హాస్పిటల్ ఎందుకు కడతావు? జగత్తే మిథ్య అంటావు, పాఠశాలలు పెడతావు. జగత్తే మిథ్య అంటావు, తర్వాత అన్నశాస్త్రాలు పెడతావు, అన్న సత్రాలు పెడతావు, ఓల్డేజ్ హోమ్లు పెడతావు. జగత్తే మిథ్య అన్నప్పుడు ఇంకేం చేయాల్సిన అవసరం లేదు కదా. సో అంత డిఫికల్టీ ఉంది మనం మాట్లాడే ఎసోటరిక్ విషయాల్ని ఆచరణాత్మకంగా పెట్టి ట్రాన్స్లేట్ చేయాలి అని అంటే, ఆ వ్యక్తికి ఇంత తక్కువ చైతన్యం ఉండే వ్యక్తి తెలుసుండాలి, అంత ఉన్నత స్థాయికి తెలుసు, అంత ఉన్నత స్థాయికి తీసుకెళ్లాలంటే ఇంటర్మీడియట్ స్టెప్స్ ఎలా డివైడ్ చేస్తే ఈ వ్యక్తి ఇక్కడి నుంచి అక్కడ దాకా వెళ్తాడు అనేటువంటి పూర్తి అవగాహన ఉన్నటువంటి వ్యక్తి మాత్రం ఈ పని చేయగలడు. అలా చేసింది రూపగోస్వామి. అందువల్ల రూపగోస్వామికి ఆ ప్రత్యేకత ఉన్నది. అంతేకాకుండా మరి అనొచ్చు ఎవరికైనా రూపగోస్వామికేనా అది ఉంది వేరే వాళ్ళకి లేదా అని అంటే, రూపగోస్వామికి ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఎందుకు ఇచ్చారనంటే, చైతన్య మనోభీష్టం, శ్రీ చైతన్య మహాప్రభు యొక్క మనో అభీష్టాన్ని ఆయన అర్థం చేసుకున్నారు కాబట్టి. ఏమిటి చైతన్య మనోభీష్టం? హరినామం ద్వారా సాధారణ జనులందరినీ కూడా ఉద్ధరించి కృష్ణ ప్రేమ స్థాయికి తీసుకెళ్లడం అనేటువంటిది శ్రీ చైతన్య మనోభీష్టం. అవునా కాదా? అదేనా శ్రీ చైతన్య మహాప్రభు మనోభీష్టం? అట్లీస్ట్ మన దేవుడు మన భగవంతుడి యొక్క మనోభీష్టం మనకు తెలిసాలి, తెలియాలి కదా. కృష్ణుడి మనోభీష్టం ఏమిటి? అది కూడా అంతే కదా. కృష్ణుడి మనోభీష్టం, చైతన్య మహాప్రభు మనోభీష్టం రెండు వేరు వేరు కాదు. కృష్ణుడి యొక్క మనోభీష్టాన్ని చాలా ఆచరణాత్మకంగా చెప్పింది చైతన్య మహాప్రభు. కృష్ణుడు ఏం చెప్పదలేశాడు? సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం రజ అహం త్వాం సర్వపాపేభ్యో మోక్ష ఇష్యామి మా సుచ అని చెప్పి వదిలేశాడు. నీకు ఎట్లా శరణ రవ్వాలయ్యా మాకు తెలీదు. సో ఎట్లా శరణ రవ్వాలని చెప్పింది ఎవరు? చైతన్య మహాప్రభు 500 ఇయర్స్ బ్యాక్ అదే కృష్ణుడు చైతన్య మహాప్రభు రూపంలో వచ్చి సింప్లీ చాంట్ హరే కృష్ణ, దీని ద్వారా ఇదే పద్ధతి, హరినామ సంకీర్తన ఒకటే పద్ధతి భగవంతుడికి శరణాగతి పొందడం కోసం. మరి అది చెప్పిన తర్వాత ఆ హరినామ సంకీర్తన చేసేటప్పుడు మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేటువంటి చెప్పిందే రూపగోస్వామి. ఈ హరినామానికి మనం అపరాధరహితంగా చేయాలంటే కొన్ని జాగ్రత్తలు మనం తీసుకోవాలి. ఎందుకంటే అందుకే రోజు మనం 10 అపరాధాల గురించి చర్చ చేసుకుంటాం కదా. హరినామం చాలా పవర్ఫుల్, బట్ దానికి అపరాధరహితంగా చేయడానికి కొన్ని సూచనలు కావాలి. ఆ సూచనలు ఇచ్చిందే మనకి రూపగోస్వామి. ఒకసారి రూపగోస్వామి రథయాత్రలో చైతన్య మహాప్రభు పాల్గొంటూ ఉన్నప్పుడు అక్కడ జరిగినటువంటి సంఘటన ఏమిటంటే, రథయాత్రలో ఇద్దరే పాల్గొంటున్నారు, మిగిలిన వాళ్ళందరూ వాళ్ళిద్దరిని చూసి ఉత్తేజితులై పాల్గొంటున్నారు. ఎవరు ఆ ఇద్దరు రథయాత్రలో పాల్గొన్నటువంటి ఇద్దరు ఎవరు? చైతన్య మహాప్రభు. ఆహా, చైతన్య మహాప్రభు జగన్నాథుడు. మిగిలిన వాళ్ళందరూ వాళ్ళని ఫాలో అయినటువంటి వాళ్ళు. ఇద్దరి మధ్య రిలేషన్షిప్ ఉంది అక్కడ. ఎవరెవరు? చైతన్య మహాప్రభు, జగన్నాథుడు. ఎందుకు, ఏంటి ఆ రిలేషన్షిప్ వాళ్ళిద్దరి మధ్య? ఇద్దరు కృష్ణులే కదా, జగన్నాథుడు కృష్ణుడే, చైతన్య మహాప్రభు కృష్ణుడే. అయితే వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి సంబంధం ఏమిటంటే, జగన్నాథుడు ఎవరు? ఏ కృష్ణుడు? ఏ భావనతో ఉన్న కృష్ణుడు? ప్రేమ భావన అందరికి, ఇద్దరికి ప్రేమ భావన. ఏ భావనతో ఉన్న కృష్ణుడు జగన్నాథుడు? ఆలోచించండి. ఎక్స్టసీ కాదు, ఎక్స్టసీ ఓకే, తపన పడుతున్నాడు. అంటే తన భక్తుల నుంచి దూరంగా వెళ్ళి ఒక రాజభోగాలు అనుభవించేటువంటి వాడు జగన్నాథుడు. అంతే కదా. జగన్నాథుడు అంటే ఎవరు? కురుక్షేత్రలో ఒక ఐశ్వర్య స్థాయిలో ఉన్నటువంటి కృష్ణుడే జగన్నాథుడు. ఆయనే కదా గోపికలు తీసుకెళ్లారు, రథం మీద కూర్చోబెట్టి తీసుకెళ్లారు. ఒరిజినల్గా 5000 సంవత్సరాల క్రితం జరిగింది అదే కదా. సూర్యగ్రహణానికి వచ్చాడు కదా కృష్ణుడు, బలరాముడు, వీళ్ళందరూ వస్తే వీళ్ళు కూడా వచ్చారు. బృందావనం నుంచి గోపికలు కూడా వచ్చారు. వచ్చి కృష్ణుని చూసి, ఏంటబ్బా ఇంత పెద్ద కిరీటం ఉంది, ఇది ఇది కాదు, ఇవన్నీ ఉన్నాయి, ఏమిటిది
అని చెప్పేసి వాళ్ళు కృష్ణుడిని చూసి చాలా ఆశ్చర్యపోయారన్నమాట. ఆశ్చర్యపోయి ఎప్పుడైతే కృష్ణుడు వెళ్ళి మళ్ళీ తన వేషం మార్చుకొని వెళ్ళి వాళ్ళతో మాట్లాడాడో అప్పుడు కాస్త వాళ్ళందరూ కూడాను సంతోషపడి మాకు ఈ కృష్ణుడే కావాలి, ఇందాక చూసిన కృష్ణుడు అక్కర్లేదు, ఇప్పుడే తీసుకుపోదామని చెప్పేసి ఆయన రథం మీద కూర్చోబెట్టేసి కృష్ణుడిని బలరాముడిని సుభద్రని తీసుకొచ్చి తీసుకువెళ్ళారు. సో ఆ కృష్ణుడే జగన్నాథుడు. అంటే తను తనకి చాలా ఇష్టమైనటువంటి డివోటీస్ని మిస్ అయిపోతూ ఉన్నటువంటి బాగా వాళ్ళని చూడాలనే తపన పడేటువంటి వాడు జగన్నాథుడు. మరి చైతన్య మహాప్రభు ఎవరు? కృష్ణుణ్ణి మిస్ అవుతున్న కృష్ణుడు ఈయన. కృష్ణుణ్ణి మిస్ అవుతున్న కృష్ణుడు ఏమిటండి? ఏ భావనతో వచ్చాడు చైతన్య మహాప్రభు? రాధారాణి భావనతో వచ్చాడు. రాధారాణి భావంతో వచ్చేటప్పుడు రాధారాణి యొక్క మెయిన్ మూడ్ ఏమిటి? కృష్ణుణ్ణి చూడడానికి బాగా తపించేటువంటి మూడ్. మరి వీళ్ళిద్దరూ ఒకసారి కలుసుకున్నారనుకోండి, రాధారాణిని మిస్ అయ్యే కృష్ణుణ్ణి, కృష్ణుణ్ణి మిస్ అయ్యే కృష్ణుణ్ణి ఇద్దరిని దగ్గరికి చేరిస్తే ఎలా ఉంటుంది, వాళ్ళ భావం ఎలా ఉంటుంది? అది మనకి జగన్నాథ్పురిలో వాళ్ళిద్దరి మధ్య జరిగినటువంటి రిలేషన్షిప్ మనకు అర్థమవుతుంది. యాక్చువల్గా చైతన్య మహాప్రభు ఆ జగన్నాథుడి యొక్క శిఖరాన్ని చూసి పరుగు పరుగున వచ్చి తలుపులు ఓపెన్ చేస్తుంటే జగన్నాథుడిని చూసి ఫెయింట్ అయిపోయాడు ఆయన. ఏముంటుంది, ఎందుకు అలా ఫెయింట్ అయ్యాడు? ఎంతో తప్పిస్తూ చూడాలనుకునేటువంటి ఒక వ్యక్తిని చూసేసరికి ఎంత ఎక్స్టసీ వచ్చేస్తుందనంటే, ఎంత దాని తన్మయత్వం వచ్చేస్తుందనంటే, ఆ వ్యక్తిని చూసి పూర్తిగా ఆయన స్పృహ కోల్పోయినటువంటి పరిస్థితి అనమాట. బాహ్య చైతన్యాన్ని కోల్పోయాడు అనమాట చైతన్య మహాప్రభు. రెగ్యులర్గా చైతన్య మహాప్రభు వచ్చి జగన్నాథుడి దర్శనం చూసుకునేటప్పుడు అందరూ గమనించినటువంటిది ఏమిటంటే, చైతన్య మహాప్రభు జగన్నాథుడిని చూస్తే జగన్నాథుడు కళ్ళు పెద్ద అవుతాయంటారు. జగన్నాథుడు చైతన్య మహాప్రభుని చూస్తే చైతన్య మహాప్రభు యొక్క ఎక్స్టసీ ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. వీళ్ళిద్దరి మధ్య పోటీ ఉంటుందన్నమాట. ఇంకా ఈ పోటీ ఎంత తారాస్థాయికి చేరుకుంటుందనంటే, జగన్నాథ రథయాత్ర టైంలో ఏమవుతుంది? స్నానయాత్ర అవుతుంది కదా. స్నానయాత్ర అంటే ఎన్ని రోజులు? 21 డేస్. యాక్చువల్గా 21 డేస్. 21 రోజులు జగన్నాథుడిని చూపించరు ఎవరికి కూడా. ఎందుకనంటే జగన్నాథుడికి జ్వరం వస్తుంది, ట్రాన్సెండెంటల్ ఫీవర్ వస్తుంది. సో జగన్నాథుని 21 రోజులు చూపించరు. చైతన్య మహాప్రభు రోజు జగన్నాథుడిని చూసేవారు. ఈ 21 రోజుల్లో చైతన్య మహాప్రభు జగన్నాథపురిలో ఉండేవారు కాదు. ఎందుకంటే జగన్నాథుడి యొక్క ధామంలో ఉంటూ కూడా జగన్నాథుడిని చూసే అవకాశం లేదని విపరీతంగా తప్పించిపోయి అక్కడి నుంచి ఉండలేక వెళ్ళిపోయి అలార్నాథ్ అని ఒకటి ఉంది, విన్నారా? మీరు వెళ్ళే ఉంటారు. అలార్నాథ్కి వెళ్ళిపోయేవారు చైతన్య మహాప్రభు. వెళ్ళిపోయి మళ్ళీ వచ్చింది ఎప్పుడు అని అంటే జగన్నాథ రథయాత్ర ముందు రోజు వస్తారు. ఎందుకంటే వీళ్ళందరూ ఒక్కొక్కరుగా ఒక్కొక్కరు వస్తారు. ఎవరు వస్తారు? ఈ నవద్వీప్ నుంచి వీళ్ళందరూ వస్తారు కదా భక్తులు. వీళ్ళకి రెగ్యులర్గా జరిగేటువంటిది ఏంటో తెలుసా? 2 నెలలు, చాతుర్మాసం 4 నెలలు వాళ్ళు ఎక్కడ ఉంటారు? జగన్నాథపురిలో ఉంటారు. చాతుర్మాసం 4 నెలలు అంటే ఎప్పటి నుంచి ఎప్పటి వరకు? జూన్ నుంచి మొదలవుతుంది, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, ఈ 4 నెలలు వాళ్ళు ఎక్కడ ఉంటారు? జగన్నాథపురిలో ఉంటారు. మరి మాయపూర్ నుంచి, నవద్వీప్ నుంచి ఈ జగన్నాథపురికి 6 రోజుల్లో 500 సంవత్సరాల క్రితం రావడానికి ఎన్ని నెలలు పడుతుంది? 2 నెలలు పడుతుంది. 1 నెల పడుతుంది రావడానికి, పోవడానికి మళ్ళీ 1 నెల. అంటే జీవితంలో ప్రతి సంవత్సరంలో 6 నెలలు ఎక్కడ గడిచిపోద్ది వాళ్ళకి? జగన్నాథపురికి వెళ్ళి రావడంలోనే గడిచిపోద్ది. మిగిలిన 6 నెలలు ఏం చేస్తారంటే ఇక్కడ జరిగిన సంఘటనలను అక్కడ చెప్పడానికి ఉపయోగించుకుంటారు. సో ఈ రకంగా వాళ్ళ జీవితం అన్నమాట. వీళ్ళు ఎంతో ఆతృతతో చైతన్య మహాప్రభుని చూడడానికి వస్తూ ఉంటారు. సో ఆ రకంగా వాళ్ళు వచ్చినప్పుడు అలార్నాథ్ నుంచి చైతన్య మహాప్రభు వచ్చి వాళ్ళని ఇన్వైట్ చేసి స్వయంగా వాళ్ళకి గార్డెన్లేసి చందనం పులిమి వాళ్ళకి అన్ని రకాల సెంట్లు ఇచ్చి వాళ్ళని ప్రసాదం సర్వ్ చేసి, జగన్నాథ ప్రసాదం సర్వ్ చేసి అప్పుడు ప్యాసిఫై అవుతాడు ఆయన. ప్యాసిఫై అయిన తర్వాత రోజు ఇంకా చాలా 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 ఆతృతగా ఎదురు చూస్తాడు. ఎవరి గురించి? జగన్నాథ దర్శనం గురించి ఎదురు చూస్తాడు. అంటే ఈ ఫీలింగ్స్ అన్ని కూడా మనం అబ్జర్వ్ చేస్తే ఎప్పుడైనా జగన్నాథ పూరికి వెళ్తే మనకైనా కొద్దిగా అయినా ఫీలింగ్స్ కలుగుతాయి. అసలు జగన్నాథ పూరికి వెళ్తాం, మనకేం పట్టించుకో, మనకేం ప్రసాదం ఎక్కడుంది, లేకపోతే లాడ్జింగ్ ఎక్కడుంది, బోర్డింగ్ ఎక్కడుంది, ఇవే కానీ ఈ ఫీలింగ్స్ ఏం మనకు గుర్తే రావు కదా. బట్ ఈ ఫీలింగ్స్ చాలా జాగ్రత్తగా హృదయంలో పెట్టుకోవాలి. చైతన్య మహాప్రభు ద్వారం ఉంటుంది కదా, ఆయన ఎక్కడి నుంచి వస్తాడో గరుడ నుంచి వెనక నుంచి ఆయన చేయి మార్కింగ్ కూడా ఉంటుంది అక్కడ, అక్కడి నుంచి చూస్తారు. అంతకు ముందు వెళ్ళేవాడు కాదు ఇలా. సో రథయాత్ర టైంలో చైతన్య మహాప్రభు జగన్నాథుని చూసి అత్యున్నతమైనటువంటి చాలా గొప్ప తన్మయత్వానికి గురి అవుతూ ఉంటాడు. గురు అవుతున్నప్పుడు ఆ చైతన్య మహాప్రభు జగన్నాథుని చూసి కొన్ని మాటలు కొన్ని వాక్యాలు పలికాడంటాడు తన్మయత్వంతో. కొన్ని శ్లోకాలు అంటే ఏ శ్లోకం? రాధారాణి కృష్ణుణ్ణి చూసి తన్మయత్వంతో చూసి పలికినటువంటి శ్లోకం పలికాడు. ఆ శ్లోకాన్ని ఈయన రాసుకున్నాడు. ఎవరు? రూపగోస్వామి రాసుకున్నాడు. ఆయన చెప్తే విని కాదు, ఇది ఆయన మూడు అని తెలుసుకొని రాసుకున్నటువంటి శ్లోకం. ఈ శ్లోకం ఆయన అక్కడ చెప్పిన శ్లోకం రెండు కూడా ఒకటే. సో ఈ శ్లోకాన్ని జనరల్గా ఏంటంటే చైతన్య మహాప్రభు రూపగోస్వామి రైటింగ్స్ని చాలా ఎప్రిషియేట్ చేసి వీళ్ళందరినీ ఒకసారి ఒక మీటింగ్కి పిలిపించి వేరే డివోటీస్ని అందరినీ రూపగోస్వామి రాసింది చూడండి అని అంటే, రూపగోస్వామి అన్ని ఇచ్చాడు కానీ ఒకటి మాత్రం ఇవ్వలే, అది ఎక్కడో దాచుకున్నాడు పైన. దాన్ని తీసి చైతన్య మహాప్రభుకి వీళ్ళు వినిపించారు. వినిపిస్తే చైతన్య మహాప్రభు చాలా ఆశ్చర్యపోయాడు. నేను ఆ ప్రత్యేకమైనటువంటి మూడ్లో ఉన్న శ్లోకం నీకెలా తెలిసింది అని ఆశ్చర్యపోయారు. ఆశ్చర్యపోతే మిగిలిన భక్తులందరూ అప్పుడు కన్ఫర్మ్ చేశారు, ఇది ఎలా సాధ్యం, నీ హార్ట్ని చాలా లోతుగా తెలుసుకున్నటువంటి వ్యక్తి ఈ రూపగోస్వామి, ఈ ఒక్కడికే ఇది సాధ్యం, ఇంకెవరికి ఇది సాధ్యం కాదని వాళ్ళందరూ కన్ఫర్మ్ చేసి బ్లెస్ చేసినటువంటి వాడు రూపగోస్వామి. సో మనం డీల్ చేస్తున్న ఈ పుస్తకం ఒక మామూలు వ్యక్తితో కాదు, వన్ హూ నోస్ ది కోర్ ఆఫ్ ది హార్ట్ ఆఫ్ లార్డ్ చైతన్య. ఆయన కాబట్టి ఇలా రాయగలిగాడు ఆయన. సో అది రూపగోస్వామి యొక్క ప్రత్యేక స్థానం. ఆయనకంటే పెద్దవాడైనా సనాతన గోస్వామి, బట్ రూపగోస్వామి ప్రాముఖ్యత ఆయనది. సో అందుకే గోస్వాములు అని అంటే మనకి మొట్టమొదట ముఖ్యమైనటువంటి వ్యక్తి రూపగోస్వామి. అందుకే మనల్ని ఆచార్యులు మనల్ని అని అంటే రూపగోస్వామి ఫాలోవర్స్గా మనల్ని చెప్పుకుంటారు. రూపానుగా 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 అని అంటే రూపగోస్వామి ఫాలోవర్. సో ఈ రకంగా రూపగోస్వామి అంత ప్రముఖమైనటువంటి వ్యక్తి కాబట్టి ఆయన చాలా, ఇందాక నేను చెప్పినట్టుగా చైతన్య మహాప్రభు ఇచ్చిన టీచింగ్స్ని ఇంత ప్రాక్టికల్గా అంటే ఒక రా పర్సన్ని, రా పర్సన్ అంటే ఎవరండి, ఒక తెలుగులో ఏమంటాం తెలుగులో రా పర్సన్, పామర వ్యక్తుడు, ఒక పామరుడు పండితుడు కాడు, ఒక పామరుణ్ణి తీసుకొచ్చి అతన్ని ఏ స్థాయిలోకి తీసుకురావాలి, కృష్ణ ప్రేమకుని స్థాయిలోకి తీసుకురావాలంటే ఒక రాతిని ఒక అద్భుతమైనటువంటి శిల్పంలా మార్చడం కింద లెక్క అనమాట. ఒక రాతిని అద్భుతమైనటువంటి శిల్పంగా మార్చాలి అని అంటే ఎంత కష్టం మనం ఊహించలేనంత కష్టం. చాలా రూపగోస్వామి ఈ 11 శ్లోకాల్లో ఒక రాయి లాంటి వ్యక్తిని తీసుకొచ్చి అతనికి కృష్ణ ప్రేమను సిస్టమేటిక్గా ఎక్కించి కృష్ణ ప్రేమికుడిగా తయారు చేస్తారు. అంటే ఈ 11 శ్లోకాలు ఎంత ముఖ్యమైనో ఆలోచించండి. అంటే మన కృష్ణ చైతన్య భావనంతా కూడాను ఈ శ్లోకాలకు అనుగుణంగా ఉంటే మనం ప్యూర్ డివోటీస్ అయ్యే అవకాశం ఉంది. సో ఇది ప్రాథమిక భక్తుడికే, ఇది పుస్తకం ప్రాథమిక భక్తుడికి, కానీ అది ఎక్కడికి తీసుకెళ్తుంది, నిన్ను కృష్ణ ప్రేమ స్థాయి వరకు తీసుకెళ్తుంది. సో అందువల్ల ఇది చాలా ముఖ్యమైన పుస్తకం, దీన్ని మీరు నెగ్లెక్ట్ చేయొద్దు దయచేసి. ఇది రెగ్యులర్గా చదవండి. ఇందులో రెగ్యులర్గా ఇన్ఫర్మేషన్ కాదు ఇందులో చదవాల్సింది, ఇందులో యాక్చువల్గా చదవాల్సింది ఏంటి, ఎలా వీటిని ఆచరించాలి, ఎలా వీటిని ఆచరించాలి. రోజు ఏదో ఒకదాంతో ప్రాబ్లం వస్తూనే ఉంది కదా మనకి, వాచోవేగంతోనో మనసోవేగంతోనో క్రోధావేగంతోనో జీవావేగంతోనో ఉదర ఉపస్థ వేగాలతోనో లేకపోతే అత్యాహారతోనో ప్రాబ్లము, ప్రయాసతోనో ప్రాబ్లము, జనసంఘతో ప్రాబ్లము, లేకపోతే తత్తత్కర్మ ప్రవర్తనతో ప్రాబ్లం ఎన్నో ఉన్నాయి. ఈ మొదటి ఈ 11 శ్లోకాల్లో కూడా అతి ముఖ్యమైనటువంటి శ్లోకాలు ఈ 4, మొదటి 4 శ్లోకాలు అతి ముఖ్యమైనటువంటి, అంటే మిగిలిన ముఖ్యమైనటువంటి కావని కాదు, అతి ముఖ్యమైనటువంటి శ్లోకాలు 4. ఈ 4 శ్లోకాల్లో కూడా అతి ముఖ్యమైనటువంటిది మొదటిది. మొదటిది నువ్వు ఆచరణ చేస్తే భక్తి అంటే ఏమిటో అర్థమయ్యే అవకాశం ఉంది, భక్తిలోకి ఎంటర్ అయ్యవచ్చు అనమాట మొదటిది ఆచరణ చేస్తే. సో మొదటిది ఆచరణ చేయకుండా భక్తి అంటే ఏమిటో అర్థం కాదనమాట, బేసికల్గా అర్థం కాదు. సో అందువల్ల మొదటి శ్లోకం చాలా ఇంపార్టెంట్. అయితే మనం టచ్ చేయబోయేది మొదటి శ్లోకానికంటే ముందు తొలి పలుకు, ఎందుకంటే మొదటి శ్లోకాన్ని ఆచరించాలన్నా కూడా తొలి పలుకులో ప్రభుపాదలో ఒక ముఖ్యమైనటువంటి విషయం మనకి రాస్తారు. ఏనైనా అడుగు పర్లేదు.
శ్లోకం నాకు గుర్తులేదు, బట్ అది నేను నెక్స్ట్ క్లాస్లో కావాలంటే చెప్తాను. ఏమిటా శ్లోకం? రూపగోస్వామి అక్కడ తడకకి తగిలించిన శ్లోకం, తడకి తగిలించిన శ్లోకం తెలుసుకోవాలన్నది కదా. ఏమిటబ్బా శ్లోకం? నాకు తెలుసుకోవాలంది, బట్ ఇంతకుముందు తెలుసుకున్నాను, ఇప్పుడు మర్చిపోయాను, మళ్ళీ తెలుసుకుంటాను నీ ద్వారా, నీ ఉత్సుకత వల్ల. నెక్స్ట్ టైం అడగండి. ఇంతవరకు ఎనీ క్వశ్చన్స్ రిగార్డింగ్ దిస్? క్లియర్ అంతా? సో తొలి పలుకు ఇప్పుడు చదువుకుందాం. తొలి పలుకు కృష్ణ చైతన్యోద్యమం శ్రీల రూపగోస్వామి శిక్షణలో కొనసాగుతున్నది. గౌడీయ వైష్ణవులు ఎందరో శ్రీ చైతన్య మహాప్రభు అనుయాయులు. వారిలో బృందావనంలో ఆరుగురు గోస్వాములు శ్రీ చైతన్య మహాప్రభువుల వారి ప్రత్యక్ష శిష్యులు. అందుకే శ్రీ నరోత్తమదాస్ ఠాకూర్ రూపా రఘునాథ పదే ఓయ్ బేయకూతి కవేహామ భూజా భసే జుగల పిరీతి. గోస్వాములచే అందించబడిన సాహిత్యాన్ని నేను అర్థం చేసుకునేందుకు ప్రయత్నించినప్పుడే శ్రీ శ్రీ రాధాకృష్ణుల దివ్య ప్రేమ లీలలను అర్థం చేసుకునగలిగేదను అని గానం చేశారు. శ్రీ చైతన్య మహాప్రభు మానవ సమాజానికి కృష్ణ చైతన్య తత్వం అనే వరాన్ని ప్రసాదించడానికి అవతరించారు. కృష్ణ భగవాను లీలలోకెల్లా గోపికలతో ఆయన జరిపిన రాసలీలలు ఎంతో ముఖ్యమైనవి. శ్రీ చైతన్య మహాప్రభు గోపికలలో శ్రేష్ఠురాలైన శ్రీమతి రాధారాణి మనోభావంతో అవతరించారు. కాబట్టి చైతన్య మహాప్రభు మనోభీష్టాన్ని అర్థం చేసుకోవడానికి, వారి అడుగుజాడలను అనుసరించడానికి శ్రీ రూప సనాతన భట్ట రఘునాథ శ్రీజీవ గోపాల భట్ట రఘునాథ దాస అనే ఆరుగురు గోస్వాములు అడుగుజాడల్లో నిష్ఠతో అనుసరించాలి. చాలా ఇంపార్టెంటా. ఈ ఇక్కడ ప్రభుపాద వారు మనకేం చెప్తున్నారంటే, సహజీయులు ఎలా అయిపోతారంటే ఈ గోస్వాములను పక్కన పెడితే సహజ అయిపోయినట్టు. నీకు రాధాకృష్ణ లేలంటే చాలా ఇంట్రెస్ట్, బట్ రూప గోస్వామి సనాతన గోస్వామి ఇచ్చినటువంటి సూచనలు అంటే ఇంట్రెస్ట్ లేదనుకో, డెఫినెట్ గా నువ్వు ఎక్కడికి వెళ్ళిపోతావు? వేరే మార్గంలోకి, సహజీయ మార్గంలోకి వెళ్ళిపోతావు. అంటే సహజీయ మార్గం అంటే ఏం లేదు, నో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, ఇష్టం వచ్చినట్టు వ్యవహరించడం. రాధాకృష్ణ ప్రేమ, రాధాకృష్ణ ప్రేమని సెంటిమెంటల్ గా ఆపోజిట్ సెక్స్ తో కూడా వ్యవహరించే అవకాశం ఉంది. అదే యాక్చువల్ గా ఈ వీళ్ళు చేసేటువంటిది అనమాట. సహజీయులు చేసేటువంటి గొప్ప భయంకరమైనటువంటి పని ఏమిటంటే, వాళ్ళు చాలా నిష్ఠతో బ్రహ్మచర్యం అనేటువంటిది వ్యవహరించే అవకాశం లేదు. వాళ్ళు చాలా ఫ్రీగా మింగిల్ అయిపోతారు, ఉమెన్తో ఫ్రీగా మింగిల్ అయి వాళ్ళు తమని తాము కృష్ణునిగా భావిస్తారు, ఆపోజిట్ సెక్స్ ని రాధారాణిగా భావిస్తే. ఈ రాధాకృష్ణ దివ్య లీలని చాలా చీప్ గా ఎగ్జిబిట్ చేసేటువంటి వాళ్ళే ఈ సహజీయులు. ఈ సహజీయ అంటే ఇదొక, ఇది ట్రాన్సెండెంటల్ లవ్, ట్రాన్సెండెంటల్ లవ్ అని చెప్పి వాళ్ళు దాన్ని ప్రొజెక్ట్ చేస్తారు. దాని నుంచి ఆ గొయ్యి నుంచి మనం బయటపడాలి అంటే ఎవరి ద్వారా వెళ్ళమన్నారు? జుగల ప్రీతిలో నువ్వు కాలు పెట్టకుండా, కాలు పెట్టే ముందు ఎవరి ద్వారా వెళ్తే కాలు పెట్టగలవు? రూప రఘునాథ పదే, రూప రఘునాథ పదే, రూప రఘునాథ దాస్ అంటే ఆరుగురు గోస్వాములు వేసినటువంటి పాత్రలో వెళ్తేనే నిజమైన డెస్టినేషన్ చేరుకుంటావు. అంటే రాధాకృష్ణ ప్రేమ లీల గొప్పతనం నీకు అర్థమవుతుంది, లేకపోతే అది ఎలా అర్థమవుద్ది? చీప్గా అర్థమవుద్ది. వీళ్ళు వేసిన పాత్రలో కాకుండా వేరే వెళ్ళావు అనుకో, చాలా చీప్గా అర్థమై నువ్వు దాన్ని ఇమిటేట్ చేస్తావు. అందుకోసం మనకి చాలా ముఖ్యమైనటువంటి వీళ్ళ టీచింగ్ చాలా ముఖ్యమైనటువంటి. వీళ్ళు ఒక బ్రిడ్జ్ గ్యాప్ని బ్రిడ్జ్ చేశారనమాట. ఒక సాధారణమైనటువంటి వ్యక్తి అత్యున్నతమైన ఆధ్యాత్మిక సంపత్తి కలిగినటువంటి రాధాకృష్ణ లీలను అర్థం చేసుకోవడం అసాధ్యం. ఎందుకనంటే రాధాకృష్ణ లీలను అర్థం చేసుకోవడానికి ప్రారంభ దశ ఏమిటి? ముక్తస్థితి. ఈ మాట అర్థమవుతుందా? రాధాకృష్ణ లీలల్ని అర్థం చేసుకోవడానికి ప్రారంభ దశ ముక్త స్థితి. మీరు చదివారా భాగవతంలో ప్రభుపాదులు వారు రాస్తారు, ఈ భాగవతంలో అత్యున్నతమైనటువంటి భగవంతుడి లీలలు 10వ స్కందంలో చెప్పబడ్డాయి. ఈ భాగవతాన్ని చాలా క్రమానుగతంగా పేజీ తర్వాత పేజీ, క్యాంటు తర్వాత క్యాంటు చదువుకుంటూ 9 క్యాంటలు ఫినిష్ చేసిన తర్వాత, పూర్తి చేసిన తర్వాత ఆ చదివేటువంటి, పఠించేటువంటి వ్యక్తి లిబరేటెడ్ స్టేజ్కి వస్తాడు.
లిబరేటెడ్ స్టేజ్ అంటే ముక్త స్థితికి వస్తాడు. ఆ ముక్త స్థితికి వచ్చిన తర్వాతే ఆయన ఎక్కడికి వెళ్ళాలి, టెన్త్ క్యాంటోకి వెళ్ళాలి. వీటన్నిటిని దాటేసి డైరెక్ట్గా టెన్త్ క్యాంటోకి వెళ్తే ఆయన అపరాధం చేస్తాడు కృష్ణుడికి, తర్వాత ఇంకా ఏం చేస్తాడు, తనని తాను పతనం అయ్యేటువంటి స్థితికి తీసుకొచ్చుకుంటాడు. సో అందువల్ల ఈ భగవత్ ప్రేమను పొందాలంటే మార్గం మనం ఈ షడ్గోస్వాములు ఏర్పాటు చేసిన మార్గం ద్వారానే వెళ్ళాలి, లేకపోతే పతనం అయ్యే అవకాశం లేదు. సో వీళ్ళు ఆ గ్యాప్ని బ్రిడ్జ్ చేశారనమాట. ఇక్కడ రాధాకృష్ణ ప్రేమ ఉన్నది, ఇక్కడ ఒక మామూలు సాధారణమైనటువంటి వ్యక్తి కలియుగ ప్రభావానికి గురైనటువంటి వ్యక్తి ఉన్నాడు. సో ఇక్కడ నుంచి ఆ ముక్త స్థితికి వెళ్ళే ఒక బ్రిడ్జ్ ఏర్పాటు చేశారనమాట. అర్థమవుతుంది కదా ఈ పాయింట్, అర్థమవుతుంది కదా. అంటే యూ ట్రై టు అప్రిషియేట్ దిస్, వీళ్ళు మామూలు వ్యక్తులు కాదు, వీళ్ళు చాలా నిజంగా అంటే ఒక అత్యంత చాలా లో కాన్షియస్నెస్ పర్సన్ని అత్యున్నత స్థాయికి ఎలివేట్ చేసేది అంత ఈజీ కాదు. దానికి చాలా చాలా గొప్పతనం ఉండాలి, చాలా గొప్ప ఎంపవర్మెంట్ ఉండాలి. సో ఆ ఎంపవర్మెంటే కలిగి ఉన్నటువంటి వాళ్ళు ఈ సిక్స్ గోస్వామి. ఆ సిక్స్ గోస్వాములు ప్రతి ముఖ్యుడు రూప గోస్వామి. గోస్వాములందరిలో ప్రముఖుడు శ్రీల రూప గోస్వామి. మన కార్యకలాపాలకు మార్గం చూపించడానికి ఆయన ఉపదేశామృతాన్ని రచించారు. శ్రీ చైతన్య మహాప్రభు శిక్షాష్టకం పేరిట 8 శ్లోకాలను రచించినట్లు మనం శుద్ధ వైష్ణవులం కావడం కోసం శ్రీల రూపగోస్వామి ఈ ఉపదేశామృత గ్రంథాన్ని రచించారు. ఆధ్యాత్మిక జీవితంలో మనస్సును ఇంద్రియాలను నిగ్రహించడం మొదటి కర్తవ్యం. మనస్సు ఇంద్రియాలను నిగ్రహిస్తేనే గాని ఎవ్వరూ ఆధ్యాత్మిక జీవితంలో ప్రగతి సాధించలేరు. ఈ భౌతిక ప్రపంచంలో అందరూ రజోతమో గుణ ప్రవృత్తులలో నిమగ్నులై ఉన్నారు. శ్రీల రూపగోస్వామి ఉపదేశాలను అనుసరించి మానవుడు సత్వగుణ స్థితికి చేరుకోవాలి. అప్పుడు ఆ తరువాత సాధించవలసిన ప్రగతికి సంబంధించిన అన్ని విషయాలు బోధపడతాయి. ఇక నెక్స్ట్ పారాగ్రాఫ్లో మొదటి లైన్ చాలా ఇంపార్టెంట్, ఆ లైన్ని మన హృదయంలో పెట్టుకోవాలి. ఏమిట లైన్ చదవండి ఎవరైనా, బ్రహ్మానంద చదువు. ఈరోజు మనం డిస్కషన్ దీని మీద చేయబోతున్నాం, ఈ పాయింట్ ఈ ఒక్క పాయింట్ మీద చేయబోతున్నాం. కృష్ణ చైతన్య మార్గంలో ప్రగతి దానిని అనుసరిస్తున్న భక్తుని భావన మీద ఆధారపడి ఉంటుంది. అంటే ఎంటైర్లీ మనం ముందుకెళ్ళాలనుకుంటే కృష్ణ చైతన్యంలో ఏది కలిగి ఉండాలి, సరైన భావన కలిగి ఉండాలి. ఏది సరైన భావన మనం ఇప్పుడు డిస్కస్ చేయబోతున్నాం, మిగిలింది చదివేసి దాని గురించి చెప్తాను. కృష్ణ చైతన్య ఉద్యమాన్ని అనుసరించేవాడు నిజమైన గోస్వామి అయి తీరాలి. వైష్ణవులను సాధారణ గోస్వాములు, సాధారణంగా గోస్వాములు అంటారు. బృందావనంలో ప్రతి దేవాలయ అధికారిని ఈ బిరుత్తోనే పిలుస్తారు. శ్రీకృష్ణుని శుద్ధభక్తుడు కావాలంటే గోస్వామి అయి తీరాలి. గో శబ్దానికి ఇంద్రియాలని, స్వామి శబ్దానికి ప్రభు అని అర్థం. మానవుడు ఇంద్రియాలను మనస్సును నిగ్రహిస్తేనే గాని గోస్వామి కాలేడు. గోస్వామి భగవంతుని శుద్ధభక్తుడగుట ద్వారా జీవితంలో అత్యున్నతమైన విజయం సాధించుటకు శ్రీల రూపగోస్వామి విరచిత ఉపదేశామృతం అనే గ్రంథాన్ని అనుసరించి తీరాలి. భక్తిరసామృత సింధువు, విదగ్ధ మాధవము, లలిత మాధవము మొదలైన ఇతర గ్రంథాలను కూడా శ్రీల రూపగోస్వామి రచించినప్పటికీ ఉపదేశామృతం నూతన భక్తులకు మొట్టమొదటి ఉపదేశంగా ఉపయోగపడుతుంది. ఈ ఉపదేశాలను మిక్కిలి నిష్ఠతో అనుసరించాలి. ఇప్పుడు అప్పుడు జీవితం సార్థకం చేసుకోవడం ఎంతో తేలిక కాగలదు. హరే కృష్ణ. ఏసీ భక్తివేదాంత స్వామి, September 20, 1975, విశ్వరూప మహోత్సవం, ఇస్కాన్ శ్రీకృష్ణ బలరామ మందిరం, రమణ రేతి, బృందావనం, మధుర జిల్లా, యూపీ. సో ఇక్కడ మనం ఇప్పుడు అనలైజ్ చేసే పాయింట్ ఏమిటంటే, ఇక్కడ ఏమంటున్నారు ప్రభుపాదులు చాలా కేర్ఫుల్గా ఒక మాట మనందరి కోసం చెప్తారు. ఏమిటది, కృష్ణ చైతన్య మార్గంలో ప్రగతి దానిని అనుసరిస్తున్న భక్తుని భావన మీద ఆధారపడి ఉంటుంది. నేను రీసెంట్గా ఒక ఫ్యూ మంత్స్ నుంచి భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్, భక్తి వినోద్ ఠాకూర్లు, ముఖ్యంగా వీళ్ళిద్దరూ కూడాను రాసినటువంటి పుస్తకాలని చదవలేదు, బట్ కొన్ని అందులో కొన్ని ముఖ్య అంశాలని నేను పరిశీలించి చదవడం జరిగింది. ప్లస్ వాళ్ళ లైఫ్ టైం, వాళ్ళ లైఫ్ చరిత్ర, జీవిత చరిత్ర నేను చదవడం జరిగింది. ఇందులో వాళ్ళిద్దరూ కూడా ఎవరు, భక్తి వినోద్ ఠాకూర్, భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్, మొత్తానికి మొత్తం వాళ్ళు అడ్రస్ చేసింది ఏంటో తెలుసా, ఈ ఒక పాయింట్. యాటిట్యూడ్ గురించే వాళ్ళు మ్యాక్సిమం ఎంఫసైజ్ చేసింది యాటిట్యూడ్ గురించి. ఏంటి యాటిట్యూడ్, ఏంటి యాటిట్యూడ్, యాటిట్యూడ్ అంటే భావన, అదే కదా మనం అనుకున్నాం ఇంగ్లీష్లో యాటిట్యూడ్, తెలుగులో భావన. ఏమిటా భావన, ఏ భావన మనల్ని ముందుకు తీసుకెళ్తుంది, కృష్ణ చైతన్య మార్గంలో ఏ భావన ముందుకు తీసుకెళ్తుంది? మీరు చెప్పబోయే ఆన్సర్ ఎలా ఉండాలి అని అంటే, లేదా మనం తెలుసుకోబోయే ఆన్సర్ ఎలా ఉండాలి అని అంటే, ఆచరణాత్మకంగా ఉండాలంటే, ఏదో ఒక ఎసోటెరిక్గా చెప్పడానికి వీల్లేదు, అది ఆచరణాత్మకంగా ఉండాలి. ఏమిటా యాటిట్యూడ్ మనల్ని కృష్ణ చైతన్యం ముందుకు తీసుకెళ్తుంది, ఆలోచించి చెప్పండి. ఇప్పుడు మనందరం కూడా అన్నం ఆశ్రమంలో చేరాం ఎందుకు, కృష్ణ చైతన్య మార్గంలో ముందుకెళ్ళడానికి కదా. ఏదో కాలం గడిపేయడానికి ఇక్కడ ఎవరో వచ్చారని నేను అనుకోవట్లేదు. ఒకవేళ మొదట్లో తెలియక కాలం గడిపేయడానికి వచ్చినా కూడా తర్వాత తర్వాత మెల్లగా మనకు అర్థమవుతుంది ఏంటంటే, ఇక్కడికి వచ్చింది మనకు ఒక ముఖ్యమైన ఉద్దేశానికి వచ్చాం, మనం ఒక జీవితంలో ఒక లక్ష్యం పొందడానికి కోసం వచ్చాం, అది కృష్ణ చైతన్యంలో ముందుకెళ్లాలని వచ్చాము. మరి అది నీ యాటిట్యూడ్ మీద ఆధారపడి ఉంటుంది అని అన్నారు. ఇక్కడ అంటే నా దగ్గర ఎలాంటి యాటిట్యూడ్ ఉంటే నేను ముందుకెళ్తాను, అది మనకు తెలుసుకోవాలి. ఎలాంటి యాటిట్యూడ్ నేను కలిగి ఉండాలి, ప్రస్తుతం ఏ యాటిట్యూడ్ నా దగ్గర ఉన్నది, దీన్ని నేను మార్చుకొని ఎలాంటి కావాల్సిన యాటిట్యూడ్కి ఎలా నేను మార్చుకోగలను అనేటువంటిది మనం డెఫినెట్గా చర్చ చేయాలి. సో ఏమిటి యాటిట్యూడ్, మీకు తెలిసిన ప్రస్తుతం మీరు ఆచరిస్తున్న అనుసరిస్తున్న యాటిట్యూడ్ ఏమిటో చెప్పండి, భావం చెప్పండి. నందనందన కృష్ణుడు దేవా దేవుడు భగవంతుడు, మనం అల్పమైనటువంటి జీవులు, ఓకే. సో మనం భగవంతుడికి సేవ చేయాలి. భగవంతుడికి సేవ చేయడానికి కొన్ని అర్హతలు ఉన్నాయి. ఏమిటా క్వాలిఫికేషన్స్, ఆ క్వాలిఫికేషన్స్ ఎలా వస్తాయి, ఆలోచనలు పవిత్రంగా ఉండాలి. ఆ పవిత్రత అంటే ఏమిటి, బేసికల్గా పవిత్రత అంటే ఏమిటి, భౌతిక కాలుష్యమైనటువంటి ఆలోచనలు కలిగి ఉండకుండా అంటే ఏమిటి, భౌతికమైన కాలుష్యపూరితమైనటువంటి ఆలోచనలు కలిగి ఉండకుండా అంటే కాలుష్యపూరితమైన ఆలోచనలు ఏమిటి, కామ క్రోధ లోభ మోహమద అంటే ఇవన్నీ కూడా, ఓకే. మరి ఇవి ఉండకుండా ఎలాంటి భావన కలిగి ఉండాలి అంటే, ఇప్పుడు ఈ భావనలో ఒక భావన నువ్వు చెప్పావు ఏమిటి, ఏ భావన ఉండకూడదు అనేటువంటి చెప్పావు. కామక్రోధ లోభ మోహ మద మత్సర్య భావనలు అనేటువంటివి ఎలా ప్రదర్శితం అవుతాయి, ఒక వ్యక్తిలో ఎలా ప్రదర్శితం అవుతాయి చెప్పండి. నేను కృష్ణుడి యొక్క సేవకుడి యొక్క సేవకుడి యొక్క సేవకుడి యొక్క సేవకుడిని అనేటువంటి దాసదాసత్వం అనే భావన కలిగి ఉండాలి, అదే కదా మీరు చెప్తుంది, ఓకే. ఏమన్నారు ఇంకా, మొదట్లో భౌతిక భావన కలిగి ఉంటాం, తర్వాత దాన్ని మెల్లగా అదే అడుగుతున్నా నేను, ఆధ్యాత్మిక భావన ఏంటి, అది ప్రదర్శితం అయ్యే విధానం ఎలా ప్రదర్శితం అవుతుంది. అవి చేసే పనులు, మీరు వైష్ణవుల సాంగత్యం అంటున్నారు కదా, అది మనం చేసే పని, సాంగత్యం తీసుకోవడం మనం చేసే పని, లేదా వేరే ఏవైతే ఉన్నాయో ప్రోగ్రామ్స్ అటెండ్ అవ్వడం అవన్నీ చేస్తాం, బట్ ఏ భావన కలిగి ఉండాలి అని. ఆ భక్తి అంటే ఏంటి, అది భక్తి భావన మనం చెప్పేస్తున్నాం, బట్ ఆ భక్తి అంటే ప్రాక్టికల్గా దాన్ని ఎలా మనం, అది ఎలా ప్రదర్శితం అవుతుంది. గుడ్, ఇప్పుడు దగ్గరకు వస్తున్నారు అంటే కృష్ణునికి తృప్తి కోసం చేయాలి, మన తృప్తి కోసం కాదు, కృష్ణుని యొక్క భగవంతుని యొక్క సంతోషం కోసం చేయాలి. ఇప్పుడు భగవంతుడి సంతోషం మనకు తెలియదు కదా, ఎందుకంటే భగవంతుడు చాలా దూరం కదా మనకి, కాబట్టి ఏం చేయాలి, భగవంతుడు సంతోషపడతాడంటే ఏం చేయాలి, వైష్ణవుల సంతృప్తి కోసం పనిచేయాలి, చాలా ఇంపార్టెంట్. మరి ఏ వైష్ణవుడి సంతృప్తి కోసం అయినా పనిచేస్తామా లేకపోతే? మనకి ఎవరైతే కృష్ణ చైతన్యానికి ఫెసిలిటీస్ కల్పిస్తున్నారో, ఎవరైతే కృష్ణ చైతన్యంలో ముందుకు తీసుకెళ్తున్నారో తమ తమ సూచనల ద్వారా, వాళ్ళ యొక్క తృప్తి కోసం మనం పనిచేస్తే న్యాచురల్గా, ఎందుకంటే మనకు కృష్ణుడు ఇస్తుందే ఎవరు, వాళ్ళు కాబట్టి. కృష్ణుడు ఫలానా 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 చెప్తున్నారు ఎవరైతే, వాళ్ళు కాబట్టి. ఎవరైతే కృష్ణుని మనకు ప్రజెంట్ చేస్తున్నారో, ప్రజెంట్ చేసినా కొంతమంది ప్రజెంట్ చేసినా తీసుకోలేకపోవచ్చు, బట్ ఎవరి నుంచి మనం కృష్ణుడిని తీసుకుంటున్నాం, ఇచ్చేవాళ్ళు అనే కంటే మనం ఏమనుకుందాం, ఎవరి నుంచి కృష్ణుడిని మనం తీసుకుంటున్నామో, కృష్ణునికి సంబంధించిన విషయాలు మనం ఆకలింపు చేసుకోగలుగుతున్నామో, వాళ్ళకి తప్పనిసరిగా ఏం చేయాలి మనం? సేవ చేయాలి. వాళ్ళకి ఎంత సేవ చేస్తే అంత స్పిరిచువల్ అడ్వాన్స్మెంట్ వస్తుంది. యస్య ప్రసాదాత్ భగవత్ ప్రసాదో యస్య ప్రసాదాన్ నగదిక్కుతో, ఇది దీని మీనింగ్, యాక్చువల్ మీనింగ్. సో ఎవరైతే కృష్ణుడిని మనకిస్తున్నారో వాళ్ళ సేవ చేసి తీరాల్సింది. సో ఇక్కడ యాటిట్యూడ్ ఎలా ఉండాలి అంటే, వాళ్ళకి అనుగుణంగా మనం మలుచుకునేటట్టుగా మనం వ్యవహరించాలి, కానీ మనకు అనుగుణంగా వాళ్ళు మలుచుకునే విధంగా మనం అడగకూడదు. ఈరోజు పొద్దున్న నేను ఒక ఎగ్జాంపుల్ చెప్పాను. ఒక రాయి ఉంది, రాయిని శిల్పంగా చెక్కాలంటే ఎవరు కావాలి మనకి? శిల్పి కావాలి కదా. మరి ఈ రాయిని శిల్పి శిల్పంగా చెక్కడానికి ఏం చేస్తాడు? ఉలి పెట్టి సుత్తి పెట్టుకొని మెల్లమెల్లగా కొడతాడు. కొన్ని దగ్గర గట్టిగా కొడతాడు, కొన్ని దగ్గర మెల్లగా కొడతాడు. గట్టిగా ఎప్పుడు కొడతాడు? ఒక గ్రాష్ షేప్ తీసుకురావాలనుకోండి, ఒక రకమైన షేప్ తీసుకురావాలి, ఒక మోస్తర్ షేప్ తీసుకురావాలనుకుంటే గట్టి కొట్టి నన్ను ముక్కలు చేస్తాడు. ఆ షేప్లో ఇంకా మళ్ళీ ఇంట్రికేట్ డీటెయిల్స్ తీసుకురావాలనుకుంటే మెల్లమెల్లగా కొడతాడు. చాలా సున్నితంగా కొట్టాలి. గట్టి కొడితే ఏమవుద్ది? తిరిగిపోద్ది, శిల్పమే పోద్ది, ఇంకో కొత్త రాయి తీసుకోవాల్సి వస్తుంది అన్నమాట. సో ఈ శిల్పం చెక్కేటువంటి వాడు ఎంత శ్రద్ధతో రాయి లాంటి నన్ను శిల్పంగా చెక్కడానికి ప్రయత్నం చేస్తున్నాడు కాబట్టి నేను చాలా అందంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. బట్ ఇప్పుడు నా పరిస్థితి ఏంటి? ఒక కంప్లీట్ స్టోన్. సో ఈయనకి ఏ యాటిట్యూడ్, రాయికి ఏ యాటిట్యూడ్ ఉండాలి? శిల్పికి పూర్తిగా సహకరించడం అంటే ఏంటంటే, మామూలుగా రాయికి మనకి దానికి ఏం లేదు కాబట్టి సహకరించే అవకాశం లేదు. మరి మనం రాయలం కాదు కదా, మనకి ఎవరు జీవం ఉండేటువంటి వ్యక్తులు, సహకరించాలి. నాకు ఒక ఎగ్జాంపుల్ నాకు గుర్తొచ్చింది. నాకు ఆ ఎగ్జాంపుల్లో చాలా రియలైజేషన్ కలిగిన ఎగ్జాంపుల్. అది మీకు శిల్పి ఉదాహరణకు వచ్చే ముందు ఎగ్జాంపుల్ చెప్పి మళ్ళీ శిల్పి ఉదాహరణకు వద్దాం. తోలుబొమ్మలాట ఎగ్జాంపుల్ నాకు వచ్చింది. మీరు తోలుబొమ్మలాట చూసారా అందరూ? అందులో ఏం జరుగుతుందో తెలుసా? తోలుబొమ్మలు కదలాలంటే యాక్చువల్గా వాటికి కదలలేవు. ఎందుకు కదలేవు? వాటికి ప్రాణం లేదు, బొమ్మలు కాబట్టి. కాబట్టి ఏం చేస్తారు? వెనకాతలు ఎవరో వాటికి, తెర వెనకాతలు ఎవరో వాటికి దారాలు కట్టి, ఇప్పుడు ఒకరు మాట్లాడితే ఆ మూతికి ఒక దారం కట్టి ఇలా అంటే అది మాట్లాడుతున్నట్టు అనిపిస్తూ ఉంటుంది. అంటే తోలు బొమ్మకి అసలుకి ప్రాణం తీసుకొచ్చేది ఎవరు? వెనకాతలు ఉండేటువంటి వ్యక్తి కదా. అవునా, ఒప్పుకుంటారు కదా? అది ఈజీనా అలా తోలుబొమ్మల చేత ఆ రకంగా మాట్లాడడం, ఈ మాట్లాడిపించడం ఈజీనా? ఇప్పుడు నేను ఇంకొక సీన్ చూపిస్తాను మీకు. ప్రాణం ఉన్న బొమ్మల్ని ఆడిపించడం ఈజీయా? ప్రాణం ఉన్న బొమ్మలకి తాడు కట్టి ఆడిపించడం ఈజీయా? ప్రాణం లేని బొమ్మలకి తాడు కట్టి ఆడిపించడం ఈజీయా? చెప్పండి. ప్రాణం లేని బొమ్మలకి తాడు కట్టి ఆడిపించడం ఈజీ, ఒప్పుకుంటావు కదా? ప్రాణం ఉన్న బొమ్మల్ని తాడు కట్టి ఆడిపించడం ఎందుకు కష్టం? సపోజ్ ప్రాణం లేని బొమ్మ ఈ దారం ఇట్లా లాగితే అదేమి అడ్డు చెప్పదు, అలాగే వెళ్ళిపోద్ది. ఇప్పుడు ప్రాణం ఉండేవాడికి వాడు అటు దారం లాగుతూ నువ్వు ఇట్లా లాగావనుకో, మరి ప్రాణం ఉన్న బొమ్మలు ప్రాణం లేని తోలు బొమ్మల ఆటకి ధీటుగా స్పందించాలంటే ఏమి ఉండాలి చెప్పండి? కంప్లీట్ సరెండర్ ఉండాలి. ఎవరికి? ఎవరికి సంబంధించి? ఎవరికి సరెండర్ ఉండాలి? ఎవడైతే ఆడిస్తున్నాడో అతడితో కంప్లీట్ సరెండర్ ఉంటే, అతడు ఇటు లాగితే నువ్వు రెసిస్టెన్స్ చూపించడానికి కాదు, అతడు లాగితే అలా వెళ్ళిపోవాలి. ఇటు లాగితే ఇలా వెళ్ళాలి, అటు లాగితే అలా వెళ్ళాలి. కంప్లీట్ ప్రాణం లేని బొమ్మకు నువ్వు చేయాల్సింది ఏం లేదు, అటు ఎటు లాగితే సచ్చినట్టు వస్తుంది అది. కానీ ఇక్కడ అలాంటి పరిస్థితి లేదు. సో సరెండర్ అంటే ఇది సరెండర్, యాటిట్యూడ్ అంటే ఇది యాటిట్యూడ్. ఈ యాటిట్యూడ్ ఎవరైతే కలిగి ఉంటారో వాళ్ళు కృష్ణ చైతన్యంలో చాలా తొందరగా ముందుకు వెళ్ళే అవకాశం ఉందన్నమాట. కంప్లీట్ సరెండర్ యాటిట్యూడ్, భగవంతుడు నాకేదిచ్చినా నా యొక్క మంచి కోసమే, భగవంతుడు ఎలా ఆడమంటే నేను అలా ఆడతాను. ఈ మాట ఎక్కడైనా గుర్తొస్తుందా మీకు? ఓ ప్రభువు నువ్వు ఎలా ఆడమంటే ఆడతాననే మాట గుర్తొస్తుందా ఎక్కడైనా? ప్రభుపాదుల వారు ఎక్కడ రాశారయ్యా? బోస్టన్ హార్బర్లో అమెరికాకు వెళ్లే ముందు ఈ మాట రాస్తారు తన డైరీలో, లాస్ట్ పాయింట్ ఇదే. ఓ ప్రభు నువ్వు ఎలా ఆడమంటే అలా ఆడతాను ప్రభు అని అన్నారు చూసారా. అందువల్ల ప్రభుపాదుల వారు ఆ యాటిట్యూడ్ కలిగి ఉండడం వల్ల ప్రభుపాద చేత ఒక పెద్ద గొప్ప ఘనకార్యాన్ని భగవంతుడు చేపించాడు. సో ఆ యాటిట్యూడే ఇప్పుడు మనకి ఇక్కడ అన్నారు కదా, ఆధ్యాత్మిక ప్రగతిని కోరుకునేటువంటి వాడికి ఉండాల్సిన భావన ఏమిటి? ఈ భావన. ఈ భావన అంటే ప్రాణం ఉన్నా ఎలా వర్తించాలి? పూర్తిగా మాస్టర్కి అనుగుణంగా. ఎవరైతే మనకి స్పిరిచువల్ మాస్టర్ ఎవరైతే ఉంటారో, భగవంతుడి యొక్క ప్రతినిధి ఎవరైతే ఉంటారో, అతడికి అనుగుణంగా వర్తించగలిగితేనే అప్పుడు యాక్చువల్గా మనం ఆధ్యాత్మికంగా ముందుకెళ్తాము. సో ఇప్పుడు మళ్ళీ దీనికి వద్దాం. ఇది నాకు చాలా ఇన్స్పైరింగ్ చేసినటువంటి ఇన్స్పిరేషన్ ఇచ్చినటువంటి ఉదాహరణ. ఎందుకనంటే మామూలుగా ఏది జీవం లేని బొమ్మలా ఉండడం ఈజీయే, కానీ ఇది కష్టం. నా ఓన్ చాయిసెస్ ఉంటాయి. ఆయన చాయిస్కి వ్యతిరేకంగా ఉంటే ఇక్కడ ఏమిగిపోద్ది? ఎగిరిపోద్ది. ఏమిటి? దారం తెగిపోద్ది. దారం తెగిపోతే ఏమవుద్ది? ఫోల్ షో, ఫ్లాప్ షో, అంతేనా కదా? సపోజ్ మీరు తోలు బొమ్మలాటల్లో అసలు తోలు బొమ్మలే కదలట్లేదు అనుకోండి, ఊరుకుంటారా జనాలు? ఏం చేస్తారు? ఇమీడియట్గా రాళ్ళలో లేకపోతే టమాటాలో గుడ్లో ఏవో ఇసిరి పడేస్తారు. ఫ్లాప్ షో, ఇట్ ఈస్ అ ఫ్లాప్ షో. సేమ్ థింగ్ విల్ హ్యాపెన్. ఏంటి, ఈ డిసైపుల్ కనుక స్పిరిచువల్ మాస్టర్కి అనుగుణంగా కనుక వేయకపోతే, అనుగుణంగా స్టెప్స్ వేసుకోకపోతే, ఇట్ ఈస్ అ ఫ్లాప్ షో. డిసైపుల్ లైఫ్ ఈజ్ అ ఫ్లాప్ షో. అందువల్ల సో ఇప్పుడు మళ్ళీ ఇక్కడికి వద్దాం. ఎందుకంటే మనం యాటిట్యూడ్ గురించి కదా మాట్లాడుతున్నాం. సో ఈ యాటిట్యూడ్, ఈ ఎగ్జాంపుల్ యాటిట్యూడ్ అర్థమైంది కదా. ఎంత ఫోర్స్తో లాగితే అంత ఫోర్స్తో వర్తించాలి. సపోజ్ 5 పైసలు ఇస్తే 10 పైసలు యాక్షన్ చేసినా కష్టమే. మళ్ళీ ఈ నిలగ లాగితే ఇంకా ఎగిరికి ఎంత ఇస్తాడు అనుకోండి. చూడండి ఎంత డెలికేట్, అంత చాలా డెలికేట్ కదా. ఆయన కొద్దిగా లాగితే నువ్వు కొద్దిగానే స్పందించాలి, ఎక్కువ లాగితే ఎక్కువ స్పందించాలి. వ్యతిరేక అసలుగా ఉండకూడదు. వ్యతిరేకం ఉండకూడదు సరికదా, స్పందించే తీరు కూడా అప్రాప్రియేట్గా ఉండాలి, అంతే కదా. మెల్లగా లాగితే మెల్లగా రావాలి, లేకపోతే గట్టిగా వచ్చేసాడు అనుకోండి, అప్పుడు మొత్తం బొమ్మే ఉండదు అక్కడ. సో ఇది చాలా డెలికేట్ అన్నమాట, చాలా డెలికేట్ ప్రాసెస్. సో శిల్పి ఎగ్జాంపుల్ కనుక మనం వచ్చినట్లయితే, శిల్పి చాలా జాగ్రత్త. శిల్పికి ఉండాల్సిన చాలా గొప్ప లక్షణం ఏమిటంటే చాలా ఓర్పు కావాలి శిల్పికి. ఎందుకంటే అతను ఏం చేస్తున్నాడు, ఒక రాయిని తీసుకొని దానికి ఒక అద్భుతమైనటువంటి శిల్పంగా చెక్కాలి అని అంటే దానికి చాలా ఓర్పు కావాలి. మొదట ఒక గ్రాస్ షేప్ తీసుకురావాలి. గ్రాస్ షేప్ తీసుకొచ్చిన తర్వాత సటల్గా మెల్లమెల్లగా చిన్న చిన్నగా ఏ టైంలో ఎక్కడెక్కడ ఎలా కొట్టాలో అలా కొట్టిన దాన్ని ఒక బ్యూటిఫుల్ షేప్లోకి తీసుకొస్తారనమాట. ఎంత ఎక్కువ టైం స్పెండ్ చేసి ఎంత కాన్సన్ట్రేషన్ పెడితే అంత మంచి శిల్పం తయారవుతుంది. లేకపోతే ఎలా కొట్టేసి ఒక శిల్పం ఆకృతి తీసుకొచ్చేసి సేల్ కమ్మేస్తే అది ఎవరు తీసుకోడదు, అంత అద్భుతంగా ఉండదు ఆ శిల్పం. సో ఎస్ రాఘవేంద్ర చెప్పు, నాకు చెప్పు. ఏంటి నౌడేస్ మిషన్స్ తయారు చేస్తున్నాను, బట్ ఆ మిషన్ కూడా తయారు చేసిన దాన్ని ఆపరేట్ చేయాల్సింది మాత్రమే మళ్ళీ మనిషే కదా. సో మనిషికి ఉండాల్సిన ఇంటెలిజెన్స్ ని, ఇంతవరకు నాకు తెలిసి సెల్ ఫోన్ చెక్కే మిషన్స్ ఏమి ఉన్నాయని నేను అనుకోవట్లేదు. అది వేరు, నేను అంటుంది కళ్ళకి చెక్కుడు ఇవన్నీ నువ్వు అవన్నీ ఎవరు తీసుకొస్తారు, అది న్యాచురల్ గా చేయాల్సిందే. నువ్వు షేపింగ్ చేసి దానికే కొద్దిగా దుమ్ము ధూళి తీసి లేకపోతే దానికేం పాలిషింగ్ చేయొచ్చేమో అది వేరేమో, కానీ ఈ రూపురేఖలను మాత్రం తీసుకురావాలంటే దానికి తప్పనిసరిగా శిల్పి కావాల్సిందే, అవునా? అది వేరు, బట్ నేను అంటుంది రూపం తీసుకురావాలంటే తప్పనిసరిగా శిల్పి కావాలి. ఎనీవే వేరే విషయం. అలాగైతే జీవితం అంత ఎంత బాగున్నో, కృష్ణ చైతన్యానికి ఒక మిషన్ ఒకటి ఉంటే చేతి పెట్టేస్తే, లేదా బుర్ర పెట్టేస్తే, లేకపోతే హార్ట్ పెట్టేస్తే ఎక్కడ మార్పు రావాలో మనకే తెలియట్లేదు, ఏది పెడితే బాబు వస్తుంది నాకు. సో కృష్ణ చైతన్యం అంత ఈజీ కాదు, మిషన్ ఇచ్చినంత ఈజీ కాదు అది. అది ఇట్ ఈస్ యాక్చువల్ ప్రాసెస్, డైనమిక్ ప్రాసెస్. సో ఎనీవే, సో శిల్పి, ఒక శిల్పి చాలా జాగ్రత్త వహించాలన్నమాట. ఎక్కువ కొట్టడానికి వీల్లేదు, అలాగని తక్కువ కొట్టడానికి వీల్లేదు. ఎంత ఫోర్స్ ఎక్కడెక్కడ ఎంత అప్లై చేయాలి అంత కేర్ఫుల్గా ఉండాలి. తర్వాత ఏమాత్రం కొద్దిగా ఎక్సెసివ్ ఫ్రస్ట్రేషన్ వచ్చింది, కొద్దిగా అజాగ్రత్తతో ఇలాగ అనేసాడు అనుకోండి, ఏమవుతుంది? దాకా చెప్పుకున్నట్టుగా మొత్తం శిల్పం అంతా కూడా చెడిపోతుంది. చెడిపోయిన తర్వాత మళ్ళీ నువ్వు దాన్ని చెక్కడానికి అవ్వదు, ఎందుకంటే ఒక షేప్ తీసుకొచ్చిన తర్వాత దానికి. కాబట్టి గ్రాస్గా ఉంటే కొద్దిగా చిన్న పెద్ద దెబ్బలు కొట్టి అడ్జస్ట్మెంట్లు చేస్తే అవకాశం ఉందేమో, కానీ ఒక రకమైన స్థితికి వచ్చిన తర్వాత దాని మీద వర్క్ చేయాలంటే చాలా చాలా జాగ్రత్తగా వర్క్ చేయాలి. సో అందువల్ల మనం చాలా గ్రాస్ కాన్షియస్నెస్ నుంచి ఇంట్రడక్షన్ ఇచ్చి కృష్ణ చైతన్యంలో ఒక స్థాయికి తీసుకొచ్చినటువంటి భక్తులు ఒక ఎత్తు అయితే, అక్కడి నుంచి ఇంకా ఫైనర్ కృష్ణ కాన్షియస్నెస్ ఇచ్చేవాళ్ళు ఇంకెంత జాగ్రత్తగా ఉండాలో ఆలోచించండి. వాళ్ళు చాలా ఫైనర్గా ఆలోచించాలి, మన హృదయాన్ని తెలుసుకోవాలి, మన హృదయంలో ఉండేటువంటి స్పందన తెలుసుకోవాలి, దేనికి మనం కనెక్ట్ అవుతామో తెలుసుకోవాలి, దానికి అనుకూలమైన పరిస్థితులు కల్పించాలి. ఎంత ఆలోచించాలి, ఎవరు? శిల్పి. శిల్పం నుంచి ఎలాంటి ఇది రావాలి, ఎలాంటి బాధ్యత ఉంది శిల్పానికి? రాతికి ఎలాంటి బాధ్యత ఉంది అంటే, నా ఉద్దేశం రాతికి ఏం బాధ్యత ఉంటుంది? రాయి రాయి, బట్ మనం రాయలం కాదు కదా, మనల్ని ఆ స్థానంలో మనం ఊహించుకొని పెట్టుకుంటే మనకి ఎలాంటి బాధ్యత అంటే, ఇక్కడ స్పిరిచువల్ మాస్టర్ ఈజ్ శిల్పి, ఇక్కడ మనం రాళ్ళం. సో రాళ్ళని మనల్ని చెక్కడానికి ఆయన ప్రయత్నం చేస్తున్నాడు అనుకోండి, మన వైపు నుంచి ఎలాంటి స్పందన ఉండాలి? అనుకూలంగా ఉండాలి. అనుకూలంగా ఉండాలి అని అంటే ఏం చేయాలి? సరెండర్. సరెండర్ అంటే ఏమిటి? ఒక దెబ్బ పడింది అనుకో, పర్వాలేదు అనుకోవాలి, ఊ అని కదిలించామనుకో ఏమవుద్ది? ఊ అని కదిలిస్తే ఏమవుద్ది? కష్టం అవుతుంది. సో ఓర్పు చాలా కావాలి, ఓర్పు చాలా కావాలి. సో అందుకే శాస్త్రం ఏం చెప్తుంది, ఎవరి రోల్ వాళ్ళు పాటించాలి. తస్మాత్ గురుం ప్రపద్యేత జిజ్ఞాసు శ్రేయోత్తమం శాబ్దే పరేచ నిష్ణాతం బ్రహ్మణి ఉపసమాశ్రయం. ఎవరి రోల్ వాళ్ళు పాటించాలి, శిష్యుడి రోల్ ఏమిటో తెలుసుకుని ఆ రోల్ శిష్యుడు పాటించాలి. ఏమిటి శిష్యుడి రోల్ ఏమిటి? జిజ్ఞాసు శ్రేయోత్తమం శిష్యుడి రోల్. గురువు రోల్ ఏంటి? శాబ్దే పరేచ నిష్ణాతం బ్రహ్మణి ఉపసమాశ్రయం, అది స్పిరిచువల్ మాస్టర్ రోల్. శిష్యుడి రోల్ ఏమిటి? జిజ్ఞాసు శ్రేయోత్తమం. సో నీ రోల్ నువ్వు పాటించడానికి ఉత్సుకత చూపించడమే సరైనటువంటి భావన, యాటిట్యూడ్. కోఆపరేట్ విత్ ది స్పిరిచువల్ మాస్టర్, కోఆపరేట్ విత్ ది శిల్పి, దట్ ఈస్ ద రైట్ యాటిట్యూడ్. ఇంకొక ఎగ్జాంపుల్ అంటే, మనకి వేరియస్ ఎగ్జాంపుల్ ద్వారా పాయింట్ అర్థం అవ్వాలి ఏమిటి భావన అనేటువంటి. సపోజ్ కృష్ణుడు మనకి ఎదురుగా వస్తున్నాడు, మనం కృష్ణుడి వైపుకి వెళ్ళాలనుకుంటున్నాం, ఇద్దరికి ఎలాంటి భావన? కృష్ణుడి భావన ఎంతసేపు ఎలా ఉంటుందో మనకు తెలుసు. ఏమిటి? మనల్ని తీసుకొని ఆలింగనం చేసుకొని తీసుకెళ్ళడానికే కృష్ణుడు వస్తున్నాడు. అయితే మనం కదలకుండా ఉంటే కృష్ణుడు వస్తాడా రాడా చెప్పండి? మనం కదలకుండా ఉంటే కృష్ణుడు వస్తాడా రాడా? సమాధానం చెప్పండి. ఉన్నవి రెండే, రాడు వస్తాడు, ఎవడో ఒకరేమో ఇది ఒకరేమో అది అంటే అయిపోయింది. దామోదర లీల ప్రకారం అయితే రాడు, అంటే వేరే లీల ప్రకారం వస్తాడా? మనం కదలకుండా ఉంటే కృష్ణుడు మన దగ్గరికి వస్తాడా అంటే యాక్చువల్గా రాడు. ఎందుకు రాడు? అది కూడా మనల్ని రెస్పెక్ట్ ఇస్తూ రాడు. ఇతనికి అంత ఇంట్రెస్ట్ లేకపోతే నేను వచ్చి అనవసరంగా అతని మీద పడ్డం ఎందుకు అనేటువంటి భావనతో ఆయన ఏం చేస్తాడు? రాడు. కాబట్టి ఇతడు కృష్ణుని రప్పించాలంటే ఇతడు కొంత చేయాలి. ఏం చేయాలి? ఏం చేయాలి? ఒక ముందుకి కొద్దిగా అడుగేయాలి. బట్ ఈయన ఆర్గ్యుమెంట్ ఏంటో చెప్పమంటావా? ఓ ప్రభు కృష్ణ, వినండి ఆర్గ్యుమెంట్ చాలా ఫన్నీగా ఉంటుంది. ఓ ప్రభు కృష్ణ, నువ్వు పెద్ద పెద్ద అడుగులు వేయగలవు కదా, మన ఇద్దరం కలవడమే కదా ముఖ్యం, నన్నెందుకు అడుగులు వేయమంటావు? నువ్వు వచ్చి త్వర త్వరగా వచ్చేసి నన్ను పట్టేసుకోవచ్చు కదా. నేను అడుగులు వేసినా కూడా ఎంత అడుగులు వేస్తానేంటి? వేస్తే బేబీ స్టెప్స్ వేస్తాను, ఒకటి రెండు మూడు నాలుగు వేస్తాను. కానీ నీ అడుగులు ఎంత పెద్దవి చూడు, 100 అడుగులు ఒక్క అడుగులు వేసేస్తావు నువ్వు. అంత ఫాస్ట్గా వచ్చే నువ్వు నా చిన్న చిన్న అడుగుల కోసం నువ్వు పట్టించుకోవాలా స్వామి? కాబట్టి నువ్వు వచ్చేసి నన్ను తీసుకెళ్ళిపో. ఈ యాటిట్యూడ్ రైట్ యాటిట్యూడా కాదా? ఎందుకు రైట్ యాటిట్యూడ్ కాదు? ఫైనల్గా ఈయన కావాల్సిందండి కృష్ణుడితో యూనో సమ్మేళనమే కావాలి, కృష్ణుడితో కలవడమే కావాలి. మరి ఈ మాట అంటే ఏమిటి నష్టం? అంత భగవంతుడి మీద నెట్టేస్తాడు, అది మంచిదా కాదా? కాదు. సో ఇక్కడ మనకు ప్రభుపాదుల వారు ఏమంటున్నారు, యాటిట్యూడ్ భావన అంటున్నారు చూసారా. ఈ భావన ఏది కాకూడదు అంటే దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది భావన కాకూడదు. ఏ భావన కాకూడదు? ఈ భావన కాకూడనటువంటి భావన. అంటే మన ప్రయత్నం లేకుండా మొత్తం కృష్ణుడి మీద మనం నెట్టేసి, ఓ కృష్ణ నాకు బోల్డ్లన్నీ కండిషనింగ్స్ ఉన్నాయి, చాలా రకాల చాలా ఇబ్బందులు ఉన్నాయి, నాకు సరెండర్ అవ్వడం చాలా కష్టం. అసలు నీకేంటే, నువ్వు సరెండర్ అయిపోవచ్చు కదా నాకు, సింపుల్ కదా. నేను నీకు సరెండర్ అయ్యే బదులు నువ్వేం చేయొచ్చు? నువ్వు నాకు సరెండర్ అయిపోతే పని అయిపోయింది, ఇద్దరం కలుసుకుంటాం, హ్యాపీగా కలుసుకుంటాం. నువ్వు దేవాదేవుడివి, నువ్వు ఏది కావంటలా నువ్వు మార్చుకోవచ్చు, నేను మార్చుకోలేకపోతున్నాను, కాబట్టి దయచేసి నువ్వే మార్చు కదా నా గురించి. దిస్ యాటిట్యూడ్ ఈజ్ రాంగ్ యాటిట్యూడ్. ఈ యాటిట్యూడ్ కలిగి ఉండకూడదు, ఉండకూడనటువంటి యాటిట్యూడ్ ఇది. మరి ఉండాల్సిన యాటిట్యూడ్ ఏమిటి? ప్రభు నేను వేసేవి చాలా చాలా చిన్న చిన్న స్టెప్స్ అయ్యుండొచ్చు, బట్ నేను వేసినటువంటి చిన్న స్టెప్స్ను కూడా నువ్వు ఆనందంగా స్వీకరించి అంత పెద్ద స్టెప్స్ వేసి నా దగ్గరకు వస్తున్నావు చూడు, అది చూసి నా హృదయం పులకించిపోతుంది. దీనికి నేను ఎంతో కృతజ్ఞుడిని ప్రభు. యాక్చువల్గా నువ్వే నన్ను ఆలింగనం చేసుకుంటున్నావు. నేను కాస్త నీ వైపుకు తిరిగి 2 అడుగులు వేసానో లేదో నువ్వు నన్ను ఆలింగనం చేసుకుంటున్నావు. నీ యొక్క కృప ఎంత అపారమైనది, ఎంత గొప్పది అని అంటే, నా ప్రయత్నం ఏమాత్రం లేకపోయినా అతి స్వల్పమైనా నన్ను ఆలింగనం చేసుకునే ఆత్రం ఉంది నీ దగ్గర, అది చాలా గొప్పది. ఈ యాటిట్యూడ్ ఇది రైట్ యాటిట్యూడ్, ఇది భక్తి యాటిట్యూడ్. సో ఇక్కడ మనకి చెప్తున్నటువంటి యాటిట్యూడ్ ఎలా ఉండాలి అని అంటే ఈ యాటిట్యూడ్ కలిగి ఉండాలి. ఏది? కృష్ణుని వైపుకు తిరుగు, చిన్న చిన్న స్టెప్స్ అయినా వేసుకొని కృష్ణుడి యొక్క రాక కోసం ఆత్రంగా ఎదురుచూడు. ఈ యాటిట్యూడ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. సో యాటిట్యూడ్ అంటే అది యాటిట్యూడ్. ఇంకా ప్రాక్టికల్గా చెప్పాలంటే, ఏ యాటిట్యూడ్ మనల్ని మార్చే విధంగా ఆలోచింపజేస్తుందో ఆ యాటిట్యూడ్ రైట్ యాటిట్యూడ్. ఏ యాటిట్యూడ్తో నువ్వు మారు నువ్వు మారు నువ్వు మారు నువ్వు మారు అని మనం వేలెత్తి చూపిస్తామో ఆ యాటిట్యూడ్ రాంగ్ యాటిట్యూడ్. మీకు చిన్న ఉదాహరణ చెప్తాను వినండి, ఆలోచించప్పన్నాను. ఇది చలికాలం కదా, చలి బాగా వేస్తుంది. ఈ బాగా వేస్తున్న చలి నుంచి తట్టుకోవడానికి 2 మార్గాలు ఉన్నాయి. 1 స్వెటర్ వేసుకోవడం, 2 వాతావరణానికి ఆజ్ఞాపించి 3-4 degrees పెంచు అని అన్నాం అనుకో, ఎగ్జాంపుల్. రెండిట్లో ఏది సులభం? అసలు మీకు 1వ తరగతిలో కూడా ఇలాంటి ప్రశ్నలు వేస్తుంటారు కదా, ఎంత ఈజీ ప్రశ్న. స్వెటర్ వేసుకోవడమే కదా ఈజీ. ఎందుకు? వాతావరణం చేంజ్, అది మన చేతిలో లేని విషయం. మన చేతిలో ఉన్న విషయం ఏంటి? స్వెటర్ వేసుకోవడం. సో అలాగే భక్తిలో మన చేతిలో ఉన్నది ఏంటి, మనల్ని మనం మార్చుకోవడం. మన చేతిలో లేనిది ఏంటి, వేరే వాడిని మారమని అనడం మన చేతిలో లేదు. కాబట్టి సింపుల్ ఫార్ములా, సింపుల్ ఫార్ములా. ఇప్పుడు అర్థమైందా? ఈ యాటిట్యూడ్ ఏ భావన కలిగి ఉండాలని ప్రభుపాదులు రాస్తున్నారు చూసారా, ఈ భావన కలిగి ఉండాలి. ఏ భావన? నేను మారాలి. ఏమీ ఎక్స్పెక్ట్ చేయకూడదు, వేరే వాళ్ళు మారాలని ఎక్స్పెక్ట్ చేయకుండా ఉండే భావన కలిగి ఉండాలి. నేను మారాలి. ఎవరికి అనుగుణంగా? కృష్ణునికి, గురువుకి అనుగుణంగా నేను మారాలి. ఇందాక నేను చెప్పాను చూసారు ఉదాహరణలో, ఏమంటున్నాం మనం, నువ్వు రావచ్చు కదా, నేను ఇక్కడే ఉంటాను, నువ్వు రావచ్చు కదా, ఆ భావన కరెక్ట్ కాదు అంటున్నాను అనమాట. అది భక్తి భావన, ప్రేమ భావన కాదు. సో ఇక్కడ ప్రభుపాదుల వారు మనకు చెప్తున్నటువంటిది ఏమిటంటే, ఇది ఈ భావన గురించి చెప్తున్నాను అనమాట. యాటిట్యూడ్ టు చేంజ్ వన్ సెల్ఫ్, నాట్ డిమాండ్ అదర్స్ టు చేంజ్, దాట్ యాటిట్యూడ్ ఈజ్ ఇంపార్టెంట్. ఎవరైతే ఈ యాటిట్యూడ్ని ఫాలో అవుతారో వాళ్ళు చాలా త్వరగా భక్తిలోకి ముందుకెళ్లే అవకాశం ఉంది. ఈ యాటిట్యూడ్ని ఫాలో అవ్వని వాళ్ళు ప్రపంచం మారినా వాళ్ళు మాత్రం మారు. సో ఇక్కడ మనకు ప్రభుపాదులు వారు ఆధ్యాత్మికంగా ప్రగతి కోరుకునేటువంటి వారికి వారి యొక్క భావన మీద ఆధారపడి ఉంది అన్నారు కదా, ఆ భావన ఈ భావన అనమాట. రుచించట్లేదు ఈ మాటలు మీకు, కొద్ది కష్టంగా అనిపిస్తున్నాయా? ఎందుకు ప్రభు, మేము ఎక్కడ మారగలం ప్రభు, మీరే మారచ్చు కదా, లేకపోతే వేరే వాళ్ళని ఎవరైనా కృష్ణనే మారితే బాగుండు కదా అంటే, అందులో భక్తి లేదు. అది భక్తి భావన కాదు. భక్తి భావన అంటే ఐ విల్ చేంజ్, హీ లవ్స్ మీ సో మచ్, వై ఐ షుడ్ చేంజ్. భగవంతుడు ఎంతో ప్రేమ కురిపిస్తున్నాడే నా మీద, నేను చిన్న స్టెప్స్ వేసుకోలేను భగవంతుడి వైపుకి వెళ్ళటానికి. ఎంత బ్యూటిఫుల్ యాటిట్యూడ్ అది. నా చిన్న స్టెప్స్ ఏం పనికి వస్తాయి ప్రభు, ఆయనే వేసుకొని వచ్చేవచ్చు కదా. దిస్ ఈజ్ లేజీ యాటిట్యూడ్, బద్ధకం అనమాట. సో ఈ భావన మార్చుకుంటే తప్ప మనం ముందుకెళ్ళే అవకాశం లేదు భక్తిలో. ఆయన ఆ భావన గురించి మాట్లాడుతున్నాడు, ఆ యాటిట్యూడ్ గురించి మాట్లాడుతున్నాడు. ఎప్పుడైనా సరే ఒక ఇద్దరి మధ్య కాన్ఫ్లిక్ట్ వచ్చిందనుకో, ఇద్దరి మధ్య కాన్ఫ్లిక్ట్ వస్తే జరిగేది ఏమిటి చెప్పండి? ఇద్దరి మధ్య గొడవ జరిగితే జరిగేది, జనరల్గా మీరు అబ్జర్వ్ చేసి జరిగేది ఏమిటి? ఇమీడియట్గా వాళ్ళిద్దరిని ఒక దగ్గరికి తీసుకొస్తే ఏం జరుగుద్ది? నీది ఇది తప్పు, నీది అది తప్పు అని వీడంటే వాడేమంటాడు, ఏ లేదు లేదు లేదు, నీది ఇది తప్పు, నాది నువ్వు అది తప్పు అని అంటాడు. ఇద్దరు ఇలా కొట్లాడుకుని 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 ఉన్నది ఇంత ప్రాబ్లం అయితే ఆ ప్రాబ్లమ్ని ఇంతగా చేసుకుంటారు. ఎందుకు? యాటిట్యూడ్ ప్రాబ్లం కాబట్టి. సపోజ్ వీళ్ళు నీ భక్తులుగా అయ్యారనుకో, ఇక్కడ ప్రభుపాదులు వారు చెప్పిన విధంగా అయ్యారనుకో, సమస్య అనేటువంటిది క్షణకాలం కూడా ఉండదు. ఎందుకు? ఏదేమైనా అవతల వ్యక్తికి నా వల్ల ఏదో ఇబ్బంది కలిగిందంటే నేనేదో తప్పు చేసి ఉంటాను, నేను మార్చుకోవాలని ఇతను అనుకున్నాడు అనుకో, అదే విధంగా అతను అనుకున్నాడు అనుకో, ఏమవుతుంది? సమస్య ఉందా? ఇంకా సమస్య లేదు. ప్రభుపాదులు వారు ఒక కమ్యూనిటీలో ఉండేటువంటి వాళ్ళు ఇలాంటి భావన కలిగి ఉండాలని కోరుకుంటున్నారు. మనందరం ఇలాంటి భావన కలిగి ఉంటే మనలో సమస్యలే ఉండవు, సమస్యలే ఉండవు. మనం చాలా పాజిటివ్ సర్వీస్ చేయొచ్చు, చాలా పాజిటివ్ సర్వీస్ చేయొచ్చు. ఇప్పుడు అలా కాకుండా మన దగ్గర ఉండే శక్తి అంతా దేనికి వెళ్ళిపోతుంది? ఆరోపించడానికే మనం వేస్ట్ చేసేస్తున్నాం, ఇతరులని ఆరోపించడానికే సమయం అంతా మనం గడిపేస్తున్నాం. గడిపేసరికి ఫైనల్గా సాధించినేమి లేదు. ఎక్కడ ఉండేవాళ్ళు ఇంకా 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 దిగజారిపోతున్నాం అన్నమాట. దయచేసి ఈ యాటిట్యూడ్ని మనం గనక నిజంగా అడాప్ట్ చేసుకున్నట్లయితే, దట్ ఇస్ ఆల్ ట్రై, మనం ప్రయత్నిద్దాం, యాటిట్యూడ్ని ఇంప్రూవ్ చేసుకుంటే చాలా ఉన్నత శ్రేణి భక్తులు అయ్యే అవకాశం ఉంది, ఉన్నత శ్రేణి భక్తులు అయ్యే అవకాశం, నో డౌట్. ఇందులో ఆ యాటిట్యూడ్ గురించే ప్రభుపాదులు వారు రాస్తున్నారన్నమాట. ఈ యాటిట్యూడ్ కనుక నువ్వు కలిగి ఉంటే ఇప్పుడు ఇంకా రాబోయే శ్లోకంలో ఉండే ఇవన్నీ చాలా ఈజీగా కంట్రోల్ చేసుకోవచ్చు. ఏది? వాచోవేగం, మనస క్రోధావేగం. ఎవడు కంట్రోల్ చేసుకోలేడో తెలుసా? ఇందాకలు చెప్పిన ఆపోజిట్ యాటిట్యూడ్ కలిగినటువంటి వాడు ఎప్పటికీ వాడు కంట్రోల్ చేసుకో, క్వశ్చన్ లేదు, కంట్రోల్ చేసుకునే అవకాశమే లేదు. సో అందుకే ఇవి పాటించాలంటే ఈ యాటిట్యూడ్ ముఖ్యం. ఇది మూల సూత్రం, మూల సూత్రం. ఐ మస్ట్ చేంజ్, ఐ మస్ట్ చేంజ్, ఐ మస్ట్ చేంజ్, ఐ మస్ట్ చేంజ్. ఇది మూల సూత్రం, కృష్ణ భక్తిలో ముందుకెళ్లే మూల సూత్రం ఇది. ఐ మస్ట్ చేంజ్ అండ్ ఐ మస్ట్ చేంజ్ ఫర్ ది ప్లెజర్ ఆఫ్ గురు అండ్ కృష్ణ. ఐ మస్ట్ చేంజ్ ఫర్ ది ప్లెజర్ ఆఫ్ గురు అండ్ కృష్ణ.
సో ఈ మూల సూత్రం దయచేసి మనందరం పాటించడానికి ప్రయత్నం చేద్దాం.
ఇద్దరు రఫియన్స్ ఒకే పాత్రలో వస్తున్నారనుకో, రఫియన్స్ రాస్కల్స్, వీడు అనుకుంటాడు వాడికి నేనెందుకు వాళ్ళతో, వాడే పక్క జరుగుకుంటాడు అని అంటాడు. అలాగే వీడేమనుకుంటాడు వాడికి నేనెందుకు వాళ్ళతో, ఇద్దరు దగ్గరకు వచ్చి ఇద్దరు ఏం చేస్తారు, ఒకరికొకరు గుద్దుకుంటారు. మర్యాదస్తులు ఇద్దరు మాట్లాడుతున్నారు, ఇద్దరు వచ్చి ఎదురు ఎదురుగా వస్తున్నారు అనుకుంటారు, ఏమవుతుంది చెప్పండి? సో ఈయన అనుకుంటాడు అతను వస్తున్నాడు కదా, నేను ఒక స్టెప్ జరుగుదామని, ఇతను ఇటువైపు జరుగుతాడు లెఫ్ట్ వైపు. అతను ఏమనుకుంటాడు, ఓ అతను వస్తున్నాడు కదా, నేను ఒక స్టెప్ ఇటువైపు జరుగుతాను. అప్పుడు మధ్యలో ఇంకొక ఇద్దరు వెళ్ళే దారి ఏర్పడుతుంది. ఇవి చిన్న ఉదాహరణలా కనిపించవచ్చు, బట్ దీంట్లో లోతు ఎంతో ఉంది, ఆచరణాత్మక లోతు ఎంతో ఉంది ఇందులో, గుర్తుపెట్టుకుంది. సో నువ్వు ఇంకో డివోటీతో కన్ఫ్రంట్ అయినప్పుడు ఇలాగైనా ప్రవర్తించవచ్చు, రఫియన్లా ప్రవర్తించవచ్చు, జెంటిల్మెన్ లాగా ప్రవర్తించవచ్చు. జెంటిల్మెన్లా ప్రవర్తిస్తే ఇంకొక ఇద్దరు భక్తులకు ఎదగడానికి నువ్వు ఒక అవకాశం కల్పించిన ఒక ఎగ్జాంపులరీ బిహేవియర్ నువ్వు ఏర్పాటు చేసినట్టు అవుతుంది. లేకపోతే నువ్వు నాశనం అవుతావు, నీ చుట్టుపక్కల ఉండేవాళ్ళు కూడా నాశనం అవుతారు ఈ కొలాయిడింగ్ యాటిట్యూడ్ వల్ల. ఆ యాటిట్యూడ్ గురించి ప్రభుపాదులు వారు చెప్తున్నారు. సో డెవలప్ దాట్ యాటిట్యూడ్. ఐ మస్ట్ చేంజ్. సో ఈ పాయింట్ నేను ఎంఫసైజ్ చేయాలనుకున్నాను, చాలా ఇంపార్టెంట్ పాయింట్. దయచేసి దీన్ని ప్రతి దగ్గర యాటిట్యూడ్ ప్రాబ్లం వస్తుంది కదా, మాట్లాడే దగ్గర వస్తుంది, మాటలు తీసుకునే దగ్గర వస్తుంది, ఏదైనా చేయడానికి వస్తుంది, ప్రతిదానికి వెనకాతల యాటిట్యూడ్ ఉండాల్సిందే. ఐ మస్ట్ చేంజ్. సో స్టాప్ బ్లేమింగ్, స్టాప్, కంప్లీట్లీ స్టాప్ బ్లేమింగ్. ప్రయత్నం చేద్దాం, అంత ఈజీ కాదు అది. మనకి ఎన్ని జన్మల నుంచి అలవాటు అయిపోయింది వేరే వాళ్ళని ఆరోపించడం, చాలా జన్మల నుంచి అలవాటైంది. స్టాప్ బ్లేమింగ్, స్టార్ట్ చేంజింగ్. సూత్ర, ఇంకో సూత్ర రాసుకోవాలనుకుంటే రాసుకోవచ్చు, స్టాప్ బ్లేమింగ్ స్టార్ట్ చేంజింగ్. బాగుందా సూత్ర? స్టాప్ బ్లేమింగ్ స్టార్ట్ చేంజింగ్. స్టాప్ చేంజింగ్ కాదు, పొరపాటును మార్చేశారనుకోండి. స్టాప్ బ్లేమింగ్ స్టార్ట్ చేంజింగ్. స్టార్ట్ చేంజింగ్. పొరపాటు ఇది అది రాస్తారనుకో మొత్తం త్రికాస అయిపోద్ది అనమాట. స్టాప్ చేంజింగ్, స్టార్ట్ బ్లేమింగ్. సో స్టాప్ బ్లేమింగ్, స్టార్ట్ చేంజింగ్. ఆరోపించడం ఆపు, మార్చుకోవడం మొదలుపెట్టు, ఆరంభించు. ఆరోపించడం ఆపు చేయి, మారడం ఆరంభించు. ఎనీ క్వశ్చన్స్ ఆన్ దిస్? సో యాటిట్యూడ్ గురించి మాట్లాడాం, ఇంకా నెక్స్ట్ వద్దాం. నెక్స్ట్ ఇంపార్టెంట్ చాలా ఉన్నాయి, చాలా ఎక్సైటింగ్ ఉంటాయి ఈ టాపిక్స్ అన్ని కూడా, చాలా ప్రాక్టికల్ టాపిక్స్. ఒకటి దూషించడం, ఇంకో స్టెప్ ఎక్కువ. ఆరోపించడం అంటే కనీసం దీని కారకులు మీరు అని చెప్పడం, దూషించడం అంటే రే నువ్వే రా, నీ వల్లే మొత్తం అయిపోయిందిరా అని, ఇది దూషించడం. సో ఇంటెన్సిటీ ఎక్కువ అనమాట, ఇంకో స్టెప్ ఎక్కువ. ఏది మొదటి స్టెప్? ఏది ఒక్కనే మనం సరి చేసుకోవాలి. దూషించడానికి వెళ్ళగలుగుతావా? అయ్యో వైష్ణవుడే దూషించడానికి వెళ్తావా? ఆరోపణే చేయకూడదు అంటే ఇంకా దూషణకి వెళ్తావా? ఏది ఫస్ట్ స్టెప్ తీసుకోవాలి కదా, ఆరోపించడం. దూషణ చాలా దూరమే, అసలు దూషణకు వస్తే మనం వైష్ణవులమేనా? రఫియన్స్ ఓన్లీ రఫియన్సే తిడతారు. ఆరోపించనే ఆరోపించకూడదు అంటే ఇంకా ఏమంటా దాన్ని తెలుగులో, దూషించడం, అది చాలా దూరం. ఇంకా అర్థమవుతుందా? ఇక్కడ అర్జునుడి ప్రాబ్లం అదే కదా, అర్జునుడు ఏమి కూడా చేయాలనుకోవట్లేదు, ఆయనకి ఎంత కల్చర్ ఉంది, కనీసం ఆరోపణ కూడా చేయడానికి ఇష్టపడట్లేదు. ఎవరిని? గురువున హిత్వాను మహానుభావో అంటున్నాడు కదా, నేను నాకు మహానుభావులైనటువంటి గురువుల్ని నిన్ను ఆరోపించమంటే నేను ఎలా ఆరోపిస్తాను కృష్ణ? వాళ్ళని నేను కనీసం మాట కూడా ఎదిరించలేనటువంటి సంస్కారం నుంచి నేను వచ్చినటువంటి వాడిని, నువ్వేమైనా ఏమంటున్నావు? బాణాలు ఏమంటున్నావు, దేనికి వాళ్ళని చంపడానికి బాణాలు ఏమంటున్నావు, కమాన్ కృష్ణ, హౌ ఇస్ దిస్ పాసిబుల్, ఇస్ ఇట్ రియల్లీ ట్రూ? నువ్వు నిన్ను అలా వేసావా ఎప్పుడైనా, నీ గురువు మీద బాణాలు వేసావా? నువ్వు నన్నేమో ఏమంటున్నావు, మహాబాహో అంటున్నావు, ఇది అంటున్నావు, అది అంటున్నావు, బట్ నీ పేర్లు మంచి పేర్లు పెట్టుకుంటావా అని అంటున్నాడు. చూసారు ఎంత కల్చర్ కావాలో, దీనికి చాలా గొప్ప కల్చర్ కావాలి. కృష్ణ చైతన్య రెక్లెస్ గా ఇష్టం వచ్చినట్టు వ్యవహరించడం అంటే దట్ ఇస్ కంప్లీట్లీ బ్రాష్ యాటిట్యూడ్. అలాంటి వాళ్ళు చాలా కష్టం, అలాంటి వాళ్ళని డివోటీస్. అది కూడా కొత్తగా వస్తే వాడిని ఏమైనా మార్చొచ్చు, బట్ ఇన్ని సంవత్సరాలు ఏర్పాటు, ఇన్ని సంవత్సరాలు కృష్ణ చైతన్యంలో ఇలా అలా గడిపి ఇంకా బ్రాష్ గా అదే యాటిట్యూడ్ ఉందంటే వాడిని మార్చడం చాలా 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 కష్టం, చాలా కష్టం. ఎందుకు ఆ వ్యక్తి ఏమనుకుంటున్నాడు, నేను ఆల్రెడీ డివోటీని అనుకుంటున్నాడు, నాకేం తెలియదు అంటే వాడిని మార్చడం ఈజీ, కానీ నేను డివోటీని అనుకోని చెడ్డ పనులు చేస్తున్నటువంటి వాడిని మార్చడం చాలా చాలా కష్టం, చాలా కష్టం. సో బీ కేర్ఫుల్, మనం డివోటీ అవ్వకముందే సరిగ్గా యాటిట్యూడ్ పెట్టుకుందాం, డివోటీ అయిన తర్వాత యాటిట్యూడ్ పెట్టుకోవడానికి ఏం మిగలదు అక్కడ. సో వీఆర్ నాట్ యట్ బికమ్, ఇప్పుడు ఎవరు అనుకోవద్దు దయచేసి, ఏంటని డ్రెస్ వేసుకున్నంత మాత్రాన డివోటీ అయిపోయామని మాత్రం దయచేసి అనుకోవద్దు. చాలా దూరంలో ఉన్నాం డివోటీ అవ్వడానికి, చాలా దూరంలో ఉన్నాం. సో ఇప్పుడు సరైన యాటిట్యూడ్ ఉంటే యాక్చువల్ డివోటీ అయ్యే అవకాశం. ఇలా సంవత్సరాలు గడిచిపోతున్నాయి, నెలలు గడిచిపోతున్నాయి, బట్ యాటిట్యూడ్లో మార్పు లేదు. సో కాబట్టి ప్రాథమికంగా ఫస్ట్ మార్చుకోవాల్సింది ఏమిటి, యాటిట్యూడ్. దిస్ బ్లేమ్ గేమ్ షుడ్ స్టాప్. బ్లేమ్ గేమ్ అంటే నీ వల్ల అయింది, నీ వల్ల అయింది, నీ వల్ల అయింది, నీ వల్ల అయింది అనే గేమ్ షుడ్ స్టాప్. షడ్గోత్సవ మాస్టకం ఇప్పుడా, నెక్స్ట్ టైం పాడతా, ఇప్పుడు నేను లేదంటే అప్పుడు నా ట్రైన్ వెళ్ళిపోద్ది పాడేటప్పటికి. ఎస్ రాజేంద్ర ప్రభు, ఏది బ్రాహ్మణులందరూ ఆయన్ని ఆరోపించారు. అలాంటి ఇంకొక ఎగ్జాంపుల్ ఉంది మనకి, శ్రీవాస్ ఠాకూర్ ఈ శ్రీవాసాంగంలో ఆయన కీర్తన చేస్తున్నప్పుడు కొంతమంది బయట ఉండేవాళ్ళు చాలా ఎన్వియస్ ఫీల్ అయ్యి శ్రీవాస్ ఠాకూర్కి ఏమని చెప్పారంటే, ఈయన యాక్చువల్గా దుష్టుడు, ఈయన శక్తి పూజ చేస్తూ ఉన్నాడు అని. వాళ్లే కొన్ని పువ్వులు, దుర్గా మండపం అని ఉంటుంది ప్రతి ఇంటి బయట, ఆ మండపం దగ్గర మీటు, తర్వాత కొన్ని పువ్వులు అంటే దుర్గాదేవికి ప్రత్యేకంగా అర్పించేటువంటి కొన్ని పువ్వులు అవి పెట్టి అందరినీ పిలిపించి చెప్పారనమాట, చూడండి ఈయన యాక్చువల్గా లోన ఇల్లీగల్ అఫైర్ జరుగుతున్నాయి, వాళ్ళు ఎవరు అమ్మాయిలతో ఏవో పిచ్చి పిచ్చి పనులన్నీ చేస్తున్నారు అని చెప్పి ఆరోపించారు. ఆరోపిస్తే దానికి రెస్పాన్స్గా శ్రీవాస్ ఠాకూర్ చెప్పింది ఏమిటో తెలుసా, దాన్ని ఖండించలే, ఒప్పేసుకున్నాడు. అంటే ఆయన చెప్పిందంతా ఒప్పుకున్నాడని కాదు, ఎస్ నేను మాయలోనే ఉన్నాను అని ఒప్పుకున్నాడు అనమాట. ఒప్పుకొని ఇంకా ఒప్పుకోగానే ఏమైంది, ఇష్యూ అంతా ఒక్కసారిగా ఏమైపోయింది, చల్లబడిపోయింది. చల్లబడిపోయి ఎవరిదారిన వాళ్ళు వెళ్ళిపోయారు అనమాట. ఈయన ఏదైతే అనుకున్నారో, ఇది యాక్చువల్గా చేసింది గోపాల చేపలు అనేటువంటి ఒక బ్రాహ్మణుడు చేశాడు. ఈ గోపాల చేపలు ఏదైతే అనుకున్నాడో, ఇప్పుడు ఒక పెద్ద తతంగం జరగబోతుంది, ఇంకా ఈ బ్రాహ్మణులందరూ కూడా వచ్చి ఒక పెద్ద సీన్ జరగబోతుంది, వీళ్ళందరూ కూడా ఇతన్ని నిలదీసి అడుగుతారు, నిలదీసి అడిగి ఇతన్ని వెలివేస్తారు అనుకునేది కాస్త, ఈయన ఎప్పుడైతే ఒప్పుకున్నాడో అందరూ చల్లబడిపోయి వెళ్ళిపోయారు. వీడికి మతిపోయింది. తర్వాత వెంటనే వీడికి లెప్రసీ వచ్చింది. ఎవరికి? గోపాల చేపలకి లెప్రసీ వచ్చింది. లెప్రసీ వస్తే చైతన్య మహాప్రభు ఒకసారి అటువైపు వెళ్తుంటే గోపాల చేపలు అడిగాడు అనమాట, నాకు క్షమించు ప్రభు, క్షమించు, నేను చాలా పెద్ద తప్పు చేశాను, మీ గొప్ప భక్తుడికి నేను అపరాధం చేశాను, క్షమించుంటే చైతన్య మహాప్రభు నాన్ సెన్స్, గెట్ అవుట్ ఆఫ్ దిస్ ప్లేస్ అని పిలిపాడు. అంత దయామయుడు, మోసమా పతీత ప్రభు రెస్పాండ్ అయినటువంటి తీరు చూడండి ఎలా ఉందో. ఇంకొకసారి ఒక ఘాట్ దగ్గర కనబడ్డాడంట. ఎవరు? గోపాల చేపలు. ఆ ఘాట్ పేరే ఘాట్ ఏమిటి అంటే క్షమాపణ అడిగే ఘాట్ అంటే. ఆ క్షమాపణ అడిగే ఘాట్ దగ్గర మళ్ళీ వచ్చి గోపాల చాపలు ఎప్పుడైతే చైతన్య మహాప్రభు కాలు పట్టుకున్నాడో అప్పుడు చైతన్య మహాప్రభు నా కాలు కాదు పట్టుకోవాల్సింది, నువ్వు వెళ్ళి ఎవరినైతే అఫెండ్ చేస్తావో ఆ డివోటి దగ్గరికి వెళ్ళి అడుగునంటే అప్పుడు ఆయన వెళ్ళి శ్రీవాస్ ఠాకూర్ యొక్క కాలు పట్టుకుంటే అప్పుడు లెపర్సి క్యూర్ అయింది. అంటే అక్కడ సీన్ చేయలేదు ఎవరు, శ్రీవాస్ ఠాకూర్ పెద్ద సీన్ చేయలేదు, ఎవరో ఆరోపిస్తే ఓకే అని ఒప్పుకున్నాడు. అలాంటివి చాలా ఉన్నాయి, నేను ప్రస్తుతం గుర్తించుకోలేదు బట్ చాలా ఉన్నాయి అలాంటివి, మీరే చూడొచ్చు ఆ భాగవతంలో కానీ లేదా మనకి వేరే చైతన్య చరితామతిలో కూడా చాలా మంది డివోటీస్ వాళ్ళు ఆరోపణని స్వీకరించేశారు. ఇంకా మనకి దగ్గరగా అనిపిస్తుంది మహాప్రభు లీలలో అయితే చాలా ఉన్నట్టున్నాయి, నేను కొన్ని ఆలోచించి నెక్స్ట్ టైం కావాలంటే చెప్తాను. ఇదైతే మహాప్రభు లీలదే, ఇది కరెక్ట్ కరెక్ట్. బట్ యాక్చువల్గా ప్రతీకారం అనేటువంటిది డివోటీ లక్షణం కాదు, డివోటీ యాక్చువల్గా ప్రతీకారం ఎవరితోని తీర్చుకోడు. ఆయనకి నా రిలేషన్షిప్ విత్ కృష్ణ సరిగ్గా ఉంటే ఇవన్నీ సరిగ్గా ఉంటాయి అనుకునే వ్యక్తిత్వం డివోటీ. నేను ఒకవేళ ఎదురు తిరిగి ప్రతీకారం తీసుకున్నా కూడా ఉపయోగమే ఉంటుంది, నా పగ ఆయన పగ ఇద్దరిది పెరుగుతూనే ఉంటుంది కానీ తగ్గదు. అందువల్ల డివోటీ ఈజ్ ఎ వెరీ గ్రేట్ పర్సన్. ఎంత గ్రేట్ పర్సన్ అంటే మనం విన్నాం కదా అది, హరిదాస్ ఠాకూర్కి వాళ్ళు 22 మార్కెట్ ప్లేసుల్లో కొడుతూ ఉంటే ఆయన ఏం మాట్లాడి మాటలు ఏంటి ప్రభు, ఎగ్జాక్ట్గా ఆయన ఎవరు జీసస్ క్రీస్ట్ ఏదైతే మాట్లాడాడో అదే భావనతో మాట్లాడాడు. వీళ్ళు ఏం చేస్తున్నారో వీళ్ళకి తెలియదు, వీళ్ళు చాలా తప్పు చేస్తున్నారు, పొరపాటున వీళ్ళ మీద నన్ను కొడుతున్నారనే భావంతో నువ్వు వీళ్ళని శిక్షించొద్దు, దయచేసి వీళ్ళని క్షమించి వదిలిపెట్టేసే అని ఈయన కోరుకుంటున్నాడు చైతన్య మహాప్రభు. ఈయన కోరుకోవడం వల్ల ఈయనకి దెబ్బలు తగలకూడదని చెప్పి చైతన్య మహాప్రభు ఆవహించాడు ఆయన యొక్క శరీరాన్ని. ఆవహిస్తే ఈయనకి దెబ్బలు తగలలేదు, దెబ్బలు ఎవరికి తగిలినాయి, చైతన్య మహాప్రభు తగిలినాయి. ఆ దెబ్బలకి రెండు అర్థాలు ఉన్నాయి, ఒకటి వాళ్ళకి వాళ్ళని శిక్షించాలని ఎంత కోరుకున్నాడో చైతన్య మహాప్రభు ఇవి అడ్డుపడిపోయినాయి అన్నమాట. ఎవరి మాటలు, హరిదాస్ ఠాకూర్ మాటలు అడ్డుపడినాయి, అవి ఆ గాయాలన్నమాట యాక్చువల్గా. అది ఒక రకమైన అండర్స్టాండింగ్. రెండో అండర్స్టాండింగ్ ఏంటంటే హరిదాస్ ఠాకూర్ని రక్షించడం కోసం ఈయన ఆ దెబ్బలన్నీ ఆయన సొంతంగా పొందాడు, చైతన్య మహాప్రభు పొందాడు. అది ఇంకో అండర్స్టాండింగ్. అంటే వాళ్ళ కాన్షియస్నెస్ ఎంత గొప్పది అంటే వాళ్ళు మనకి వాళ్ళు గొప్పవాళ్ళని నిరూపించడం కాదు, ఒక వైష్ణవుడికి చైతన్యం ఉండాలని తెలియజెప్తున్నటువంటి కాన్షియస్నెస్. అలాగే జీసస్ క్రీస్టు ఆయన సిలువలో పట్టి కొట్టేస్తున్నప్పుడు ఒక్కొక్క మేకు దింపుతున్నప్పుడు ఆయన ప్రార్థించింది ఇదే, ఓ మై డియర్ లార్డ్ దే డు నాట్ నో వాట్ దే ఆర్ డూయింగ్, కైండ్లీ ఫర్ గివ్ దెమ్, కైండ్లీ ఫర్ గివ్ దెమ్. ఇది ఆయన యాటిట్యూడ్. దీస్ ఆర్ రీసెంట్ ఎగ్జాంపుల్స్, హరిదాస్ ఠాకూర్ ఎగ్జాంపుల్, రీసెంట్ ఎగ్జాంపుల్. దిస్ ఈజ్ ఎ వైష్ణవ, ఇది వైష్ణవ లక్షణం. వైష్ణవ ఈజ్ ఎ వెరీ వెరీ సాఫ్ట్ హార్టెడ్ పర్సన్. వైష్ణవ ఈజ్ నాట్ ఎ సినిమా హీరో కాదు, డిష 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 నాన్ సెన్స్ ఈజ్ నాట్ ఎ వైష్ణవ. వైష్ణవ ఈజ్ ఎ వెరీ సాఫ్ట్ పర్సన్. ఓకే సమయం అయిపోయింది, నేను చూసుకోలేదు లేకపోతే ట్రైన్ మిస్ అయిపోయింది. నెక్స్ట్ టైం మళ్ళీ ఇంకొన్ని విషయాలు చర్చేసుకుందాం. శ్రీల ప్రభుపాదకి